ఇక్కడ ఈ ఉదయం ఫ్లాగ్ స్టెప్ కు వచ్చుచున్నటువంటి నా ప్రప్రథమ సమయాన్ని నేను తలస్తున్నాను. అది నేను అనుకుంటున్నాను సుమారు 38 బహుశా 40 సంవత్సరాల క్రితం కావచ్చును. కొండ ఎక్కుటిన గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అక్కడ మంచు లేదు, కానీ నా యొక్క చిన్న మోడల్ టీ త్వరగా కొండ ఎక్కలేదు. అది గంటకు 30 మైళ్ళ వెళ్లగలదు. అయితే 15 ఇటు 15 ఈ దారిన చూస్తున్నారా, ఇక్కడున్న కొన్ని రహదారుల పైకి అది ఖచ్చితంగా. సహోదరి కార్ల్, లేదు, నా ఫోర్డు బండి మీద ఒకప్పుడు నేను చెప్పిన చిన్న పద్యమును గుర్చి అతడు నాకు చెప్తున్నాడు. సహోదరి కార్ల్, అది చెప్పుటకు ఇది తగిన స్థలము కాదు, కాబట్టి మేమెంతో కృతజ్ఞమై ఉంటున్నాము. నేను కొందరి మనుషులను కలిసి ఉన్నాను. ఈ సహోదరుల నుండి ఈ ఉదయం అనేకమైన మంచి సాక్ష్యాలు విన్నాను. ఇక్కడ మాట్లాడిన ఒక దైవసేవకుడు ఉన్నాడు, ఒక చిన్న స్పెయిన్ సహోదరుడు. ఒక చిన్న బిడ్డ పాడుటకు సమయం ఇచ్చాడు, 6 సంవత్సరాల బాలుడు. అది అద్భుతం కాదా? అలాంటి చిన్న బిడ్డ మంచి చిన్న స్వరము గాత్రము నేను ఎన్నడూ వినలేదు. ఇప్పుడు ఈ సహోదరుడు, సహోదరు అది మర్చిపోయారు. అయితే అతడు మీ నగరములో కూటమి ఏర్పాటు చేస్తున్నాడు. అది చర్చ్ ఆఫ్ గాడ్ ఎద్దునో లేక అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఎద్దునో ఉన్నది. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అక్కడ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వద్ద ఉన్నది. మీ యొక్క హాజరును వారు అభినందిస్తున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. కూటమి మిగిలినది ఇప్పుడు సహోదరుడా? ఆదివారం వరకు. అది ఆదివారం రాత్రి వరకు. అయ్యా, ఈ రాత్రి సింగ్స్పిరేషన్ పాటపాడు ఆ విషయం. ఈ రాత్రి కురికకు వచ్చినకు మీరు హృదయపూర్వకముగా ఆహ్వానించబడుతున్నారు. ఈ రాత్రి 7:30 సహోదరుడా, ఆలయం ఎక్కడున్నది? అదెక్కడో మీరు చెప్పగలరా? 113 వెస్ట్ క్లే వీధి. ఇక్కడనే ఫ్లాగ్స్టాఫ్ నగరంలో. మీకు తెలుసని అనుకుంటున్నాను. చిన్నపిల్లవాడు మీతో ఉన్నాడా? లేదు, అతని నాన్న పాడుతాడు. మీరు పాడుతారా? మంచిది, ఒక్కసారికి అది మంచిదని అనుకుంటున్నాను. మీరది చుట్టం ఎంతో అరుదైన విషయం. అయితే సహజంగా కుటుంబంలో ఒకరికి ఒక ప్రతిభ ఉంటే మిగతా వారికి అది వస్తుందనుకుంటున్నాను. కాబట్టి వారికి ప్రార్థన, ఉపవాసం, ఓ అదెంతో మంచిది. చూశారా, అమెరికా, మన అమెరికా వారందరూ అలాగే ఉన్నట్లయితే రక్షక బలగానంతా వారు విరమించుకుంటారు. 1000 ఏండ్ల పాలన ఉండదు. అవును, అది అవును కదా. అప్పుడు అది మొదట తరగతికి వస్తుంది. అవును, నిజం. మరణమంతా, వ్యాధులంతా, దుఃఖమంతా, సమస్త నిరుత్సాహమంతా తురు పెట్టబడుతుంది. క్రీస్తులో మనముంటాము, కాబట్టి మనము ఆనందంగా ఉన్నాము. ఈ మంచి సాక్ష్యాలని నేను విన్నాను. మొట్టమొదటిసారిగా సహోదరు ఎర్ల్ను కలుగుతరణం కలిగినది. నిన్న సాయంత్రం అతని భార్యతో మాట్లాడుతున్నాను. చాలా సార్లు ఆమె కుటుంబంలో పిలువబడి స్వస్థత పొందినది. ఆఖరి కుటుంబంలో ఆమె వేదికి యొద్ద ఉన్నది. కాబట్టి మన కొద్దిగా ఒక విధంగా నవ్వులాట పుట్టిస్తుంది. సహోదరుడు ఎర్ల్ చేతిని ఒకచోట కరస్పర్శ చేసినప్పటికీ అతను నాకు జ్ఞాపకం లేడు. గత రాత్రి కిటికీ ఎదురు కూర్చొని అతను వచ్చుచుండట ఎదురు చూస్తున్నాను. వచ్చుచుండట కొరకు నల్లటి మీసాలు కలిగి ఉన్న పెద్ద ఎత్తుని మనిషి వస్తున్నాడు. నేనన్నాను, ఇక్కడికి అతడు వస్తున్నాడు, నా కుమారుడైన బిల్లీ అన్నాడు. హో లేదు, అతడు సహోదరు ఎర్ల్ కాదు, అతని కంటే ఇతడు చాలా చిన్నవాడు. కాబట్టి గత సాయంకాలము నేను సహోదరు ఎర్ల్ ను కలవలసి ఉంది. ఇక్కడ నగరంలో వారి అందమైన గృహములు ఉండే భాగ్యం కలిగినది నాకు. ఇదొక మంచి స్థలము. నేను ఎప్పుడు కూడా ఫ్లాగ్ స్టాఫ్ జెండా కర్ర అని పిలుచుకు బదులు ఫ్లాగ్ పోల్ జెండా స్తంభము అని పిలవాలనుకుంటాను. ఇక్కడ కొండపైన అక్కడ జెండా స్తంభము. చూశారా, మీకు చెప్తున్నాను, టెక్సాస్ నుండి వచ్చిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ప్రగల్భాలు పలుకు. గత దినము టూసాన్ ను విడిచిపెట్టాను నేను సుమారు 7:02 లేదా 7:05 అక్కడొక చోట. ఇక్కడే ఈ ఉదయం పైకోటు ధరించి గమనించారా, వారు టెక్సాస్ లో ఏది పొందారు, ఇక్కడ ఆరిజోనాలో పొందాము కదా. అది నిజం, మనం ఇక్కడే ఉన్నాము. ఈ సహోత్సమిక సమయము నా యొక్క స్నేహితుడు పెద్దవాడైన డాక్టర్ బోస్వర్త్, మీలో అనేక మందికి సహోదరు బోస్వర్త్ ఎదుకైన వాడే. అతడు ఎంతో దయభక్తి గల వృద్ధుడు. ఒకసారి అతను నాతో ఇలాగన్నాడు, సహోదరు అబ్రహాం, సహవాసం అంటే అర్థమేటో నీకు తెలుసా? నేను అలా అనుకుంటున్నాను సహోదరు బోస్వర్త్ అని నేను చెప్పాను. ఒక్క ఓడలో ఇద్దరు కనుక కొంచెం వారు పంచుకోవాల్సి ఉంటున్నది అని చెప్పాడు. కాబట్టి అదే సహవాసం అంటే మనం తీసుకుంటాము, ఇస్తాము, ఒకరినొకరు పంచుకుంటాము. సహోదరు కార్ల్ విలియమ్స్, సహోదరు ఔట్లా, మిగతా వందరితో ఓ ఆరుదోనలో నా కుటుంబంలో ఒక దానికి పూచిన మొట్టమొదటి వారు వారు. సహోదరుడు జిమ్మీ ఔట్లా, అప్పటి నుండి మేము ప్రాణ స్నేహితులము. మీ అందరి నిమిత్తము ఇక్కడ మేము కలిసిన దైవ సేవకులు సహోదరులందరి నిమిత్తము మేము ఎంతగానో ఆనందంగా ఉన్నాము. నేను ఇష్టపడుచున్నట్లు ప్రతి ఒక్కరితో నేను కలస్పర్శ చేయను. అయితే నేను కలిసినప్పుడు సహవాసం అది అవుతుంది. ఫీనిక్స్ కుటాలు అవి నాకు జ్ఞాపకం చేస్తున్నవి. వారిలో మాట్లాడి సర్వసభ్య సమావేశము నిర్వహణ చేటుకై సహాయం చేటుకొరికై మొట్టమొదట సర్వ సభ నిర్వహణది మొదలు నాకు తరుణము లభించినది. నాకు సంబంధమున్నది ఆ ఒక్క సంస్థతోనే. అది ఒక సంస్థ కాదు, అది కేవలము ప్రజల మధ్య పనిచేయు ఒక శరీరము. ఇక్కడ ఈ ఉదయం ఉన్న మీలో కొందరు ఈ సహవాసానికి, ఈ క్రిస్టియన్ బిజినెస్ మెన్ కు సంపూర్ణ సువార్తకు మీరు సంబంధించినట్లయితే, మీరు నమ్మి నా మాట తీసుకున్నట్లయితే అది ఒక మంచి ప్రజల గుంపు అవుతుంది. దైవ సేవకులైన సహోదరులు, అది మీ సంఘానికి వ్యతిరేక్తము కాదు, అది మీ సంఘమునకు వర్తిస్తుంది. అది సంఘములో పెట్టువారి మార్గమవుతున్నది. కొద్ది క్షణాల క్రితము ఆ పాట పాడిన ఆ స్త్రీని నేను చూచుటకు సంభవించినది. దాన్ని కూర్చిన చాలా ప్రయత్నాలు నేను విన్నాను, గమనిస్తున్నారా? అయితే ఆమె యొక్క స్వరము దాన్ని సరిగ్గా కొనసాగించినది. ఏలాంటి కీచుమనేది లేకుండా, అమ్మా నేను ఎంతో ఇష్టపడ్డాను, అది ఎంతో ఎంతో బాగున్నది, ఇక్కడున్న దైవసేవకుని భార్య అని చెప్పబడినది. సహోదరుడా, ప్రతి ఒక్క రాత్రి నిన్ను నిద్రపుచ్చుటకు ఆమె నీకై పడవలసి ఉన్నది, కాబట్టి అదెంతో మంచిది, చాలా మంచిది, అది ఎంతో మంచి గానము, దాన్ని నేను అభినందిస్తున్నాను. మరి ఉదయం ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వస్తుంది. అది చేపలు పట్టుటకు నేను ఇష్టపడతాను, చేపలు పట్టడానికి వేటాడటానికి ఇక్కడ నేను కారణాలలో ఉండు కారణాల్లో ఒకటవుతుంది. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. కాబట్టి నేను ఒకసారి న్యూ హ్యాంఫైర్ లో నేను చేపలు పడుతున్నాను. ఇక్కడున్న వారిలో స్త్రీ పురుషులతో కలిసి అనేక మంది భాగస్వాములు నాకున్నారని నేను అనుకుంటున్నాను. అవునా? మనమందరము అది ఇష్టపడుతున్నాము. కనుక ఎత్తైన స్థలంలో పెట్టుడి కొరకు, అనగా ఎక్కడైతే బరువుగా లావుగా ఉండేవారు అక్కడకు ఎక్కలినంత ఉన్నటువంటి పైభాగాన ఉండున్నటువంటి చిన్న గుడారం నా వద్ద ఉన్నది. అక్కడ చాలా మంచివి, మంచినీటి చేపలు ఉన్నవి, వన్నెగలవి, తోక చేపలు, గొంతు కురుగుడములు, ఓ నిండుగా ఉన్నవి. న్యూ హ్యాంఫైర్స్ లో అక్కడ పర్వతాలపై నుండి ఆ చిన్న నదీ పాయలు వస్తున్నవి. మంచినీటి చేపలు 14-16 అంగుళాలు ఉన్నవి, వాటిలో చాలా ఉన్నవి. నేను అక్కడికి వెళ్లిపోయి వాటిని పెడతాను, వాటిని పట్టుకునే ఆట కొరకే వాటిని తిరిగి వదిలి పెడతాను. నేను ఒక దాన్ని చంపితనా నేను దాన్ని తింటాను, చూశారా? దాని లోపలికి తెస్తాను. నాకిక్కడ అరవి పొద చెట్లు పెరుగుతున్నవి. నేను వెళ్లేదాన్ని ప్రతిసారి కత్తిరిస్తుంటాను. నాకొక బండి తోలువాడున్నాడు. నేను దాంతో తిరిగి వస్తున్నప్పుడు ఆ పొద చెట్లు నేను కత్తిరించేవాడను. నేను అనుకున్నాను, నేను గుడ్డలు తీసుకోబోతున్నాను, ఈ ఉదయం వెళ్లిపోయి ఆ పొదను నరుకుతాను, తద్వారా నేను నా దారిన పట్టుకునుకున్నట్లుగా. ఓహో, నేను వెనుదిరిగి చిన్న కాలువను చూశాను, అవి అక్కడే ఉన్నవి. వాటిని తీసుకుని వెళ్లి బండి అబ్బాయి కొరకై నా వెంట్రుకలు బయటకు తీస్తుండేవాడను. అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళటానికి చాలినన్ని వెంట్రుకలు లేవు, కనుక వారు వాటిని గమనించేవారు. కాబట్టి ఆ ఉదయం నేను అక్కడికి చేరుకున్నాను. ఆ చిన్న గొడ్డలు తీసుకుని ఈ పొద చెట్లు నరికి వేశాను. నా యుద్ధ ప్రాతకాల వేళ పలహారం కొరకు 3-4 ఉన్నవి. నేను మంచి వంటగాడిని కాదు, కనుక నా భార్యకు చెప్పాను, మూత పెట్టకుండా నీటిని నేను మరగబెట్టలేను, కనుక అలాగైతే చాలా చెడ్డ పని అవుతుంది వంట తయారు చేయటానికి. కాబట్టి నా యొక్క తిరుగు దారి ప్రయాణంలో అక్కడ ఒక పెద్ద తల్లి ఎలుగుబంటి, 2 ఎలుగుబంటి పిల్లలు ఉన్నవి. అవి నా చిన్న గుడారంలోకి వచ్చినవి. నీవు చిందరబంద చేయుటకు దాని గురించి మాట్లాడు. గుడారంలోకి ఒక ఎలుగుబంటిని నీవు అనుమతిస్తే అనుమతించే వరకు చిందరబందన చేయడం విషయాలు నీకు తెలియవు. అవి పాడు చేయనివి కావు. నా భావం అవి ఏమేమి తిన్నవనే కాదు, అవి ఏం పాడు చేసినవని కాదు. నాయుద చిన్న గొట్టం ఉన్నది. ఈ చిన్న గొర్రెల కాపర్లు అక్కడ ఉంచుకునేలాంటి గొట్టం. ఈ చిన్న గొట్టం పైకి వారు ఎక్కి పైకి కిందకు ఎగురుతారు. ముక్కలు ముక్కలుగా నులిచేస్తున్నప్పుడు గొట్టం టపటపా శబ్దం నీ వింటావు, అవునా? నేను తిరిగి వచ్చినప్పటికీ అందులో నా యొక్క పాత తుప్పు పట్టిన 22 తుపాకీ ఉన్నది. అయితే నా చేతిలో ఈ గొడ్డలి ఉన్నది. ఇది తెలుసా, నేను వచ్చేటప్పటికీ ఆ తల్లి ఒక పక్కకు పరుగులు తీసినది, దాని పిల్లలకు అది కుతకూసినది. ఒకటి నేరుగా వెంటబడిపోయినది, సరే. అయితే ఇంకొకటి కూర్చునుండిపోయినది, చిన్న బుడ్డది. మేలు అప్పుడే వచ్చినది, తెలుసా? ఆ విధంగా అది దాని యొక్క వీపు నా వైపు వంచి ఉన్నది. ఏంటి అది చేస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత అది నా వైపు చూచింది. నేను చెట్టు ఎంత దగ్గరగా ఉన్నదా అని చెట్టు కొరకు నేను చూశాను, ఎందుకంటే అవి నిన్ను గేర్తవి, తెలుసా? ఆ చిన్నవి అలాగ చేస్తుంటవి. అందులో ఉండి నీవు వాటితో మాట్లాడలేవు, అవునా? చూశారా? కనుక పెద్దదైనా తన తల్లి వైపు కొద్దిసేపు నేను చూశాను. అవును, అది అలాగే కూస్తూ ఉన్నది. పక్షి మాదిరిగా ఒక విధంగా శబ్దం చేస్తున్నది. దేని శబ్దం ఎలాగుంటుందో నీవు ఎదగవలసి ఉంటున్నది. కాబట్టి దాని బిడ్డ కొరకై అరుస్తూ ఉన్నదది. ఆ కూన పిల్ల రావడం లేదు. సరే, నేను నా యొక్క తుపాకీని గురించి ఆలోచన చేశాను. నేను అనుకున్నాను, నేను పరిగెత్తుకుని పోయి ఆ తుపాకీ లాక్కుంటే తల్లి నేను చంపినట్లయితే, రెండు అనాథ పిల్లలను అడవుల్లో విడిచిపెట్టినట్లయితే ఆ నేరం చేయటకు నేను ఇష్టపడలేదు. పైగా ఆమె దాడి 22 ఓ విధంగా చిన్నదే అవుతుంది. అవునా? కొన్నిసార్లు అది వెళ్లిపోదు. అది వెళ్లటానికి చేయాలంటే 3 లేక 4 సార్లు ధ్వని చేయవలసి ఉంటున్నది. కాబట్టి నేను అనుకున్నాను, సరే ఇక్కడ నుండి అది బయలుదేరితే అక్కడ చెట్టులోకి చేరుకుంటాను. నేను అక్కడ చెట్టులోకి ఎక్కిపోయి చిన్న చువ్వ తీసుకుని వాటి ముక్కును అడ్డంగా కొడతాను అని అనుకున్నాను. వాటి ముక్కు కొనదేలి ఉంటుంది. అలాగా అరుపులు పెడుతూ క్రిందికి వెళ్లిపోతవి. తెలుసా, నిన్ను విడిచిపెట్టబోతవి. కాబట్టి ఆ చెట్టులోకి వెళ్తాను అని నేను అనుకున్నాను. అయితే ఆ చిన్నదాని యొక్క అత్యాస, ఓ ఇలాగ కూర్చుని ఉన్నది, ఏంటి అది చేస్తుంది అని నేను అనుకున్నాను. దాన్నే గమనిస్తూ చుట్టూ చిన్న అడుగులు వేశాను. కొద్ది కొద్దిగా దూరమైపోతూ చెట్టుకు దగ్గరగా వస్తున్నాను, ఎందుకంటే ఆ చిన్న ఎలుగుబంటి కొరకు కుస్తూనే ఉన్నది అది. కాబట్టి కొద్దిగా దూరంగా వెళ్లిపోయాను. ఆ చిన్నది ఏం చేసిందో మీకు తెలుసా? పిండి రొట్టెలు లేక అట్లు అంటే నాకు ఇష్టం. అక్కడ వాటిని అలా అంటారని అనుకుంటా నేను. దక్షిణాదిన మేము వాటిని పిండి రొట్టెలు అని పిలుస్తాము. నేను వాటిని తయారు చేయటము మంచి నేర్పరిని కాదు, అయితే వాటిని తినటంలో మంచి నేర్పరిని. నేను బాప్టిస్ట్ వాడిన ఇంటిని, అది మీకు తెలుసు. నేను చిలకరించడం ఇష్టపడను. నేను వారిని నిజంగా ముంచుటకు ముంచడానికి ఇష్టపడతాను. నిజంగా బెల్లపు పానకములో వారిని పెట్టడానికి ఇష్టపడతాను. కాబట్టి నా యొక్క బెల్లపు పానకము డబ్బా ఇంత ఎత్తులో ఉన్నది, అక్కడ పెట్టే ఉంచాను. నా పిండి రొట్టెల కొరకై సగం గాలను అనగా 136 ఘనంగులాలు చిన్న పాత్రలో ఉంచాను. ఎలాగైతేనేమి, ఆ చిన్న బుడత ఎలుగు వంటి తీపిని ఇష్టపడుతుంది. అది బెల్ల పానకము బకెట్ను తెరచినది. సుమారు అంతే వెడల్పున ఆ చిన్న పాదం పెట్టి అక్కడ కూర్చుని ఉన్నది. తన చేతులతో పైకెత్తింది. తన చిన్న పాదము లోపలకు ముజ్జుతూ ఆ విధంగా నాకుతుంది. తెలుసా? అవును, తన చిన్న నాలుక చప్పరిస్తుంది. నా యొక్క కెమెరా ఉంటే ఈ ఉదయం అది చూయించటకు ఆశపడేవాడను. అది చూపటకు అక్కడ దాని చిన్న పాదం లోపల పెట్టి ఆ విధంగా నాకుతుంది. అక్కడ నుండి వెళ్లిపో అని నేను అలా కేక పెడుతున్నాను. అది నాయల ఎటువంటి స్పందన లేక అలాగే నాకుతుంది. అది బకెట్లోని దాన్నంతా పీల్చివేసింది. చూశారా, నేను అలాగూనే దాని కేకలు పెట్టాను. అది చుట్టూ తిరిగి నా వైపు అలాగే చూస్తుంది. తన కళ్ళు తాను తెరవలేకపోయింది. బెల్లపు రసమంతా నిండుగా పోసుకున్నది. చూస్తున్నారా, కళ్ళ నిండా, దాని చిన్న పొట్ట నిండా నిండుగా బెల్లపు రసము నింపుకుంది. కొద్దిసేపు తర్వాత పక్కకు తోలుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్లిపోయినది. చెట్టు మదుగులోకి అవి చేరినవి. దాన్ని నాకడం మొదలు పెట్టినది. బక్కటి యొద్ద కూర్చుంటానికి భయపడింది, అయితే దాని నాకగలిగింది. లేన్నాను, అది మంచి తరహా పాత పెంతికోస్తూ కూటమి కాదా? అలా ఎంతో నిండైన మంచిది తెయ్యటిది. బయటికి వెళ్లినా అందులోనికి ఒకరు నాకుతారు. అది నిజమైన ఒక సహవాస కూటము. మనం ఇలాగు వద్దాం. మనం ఒక్కొక్కరు మన చేతులు బకెట్లో పెట్టి దేవుని ఆశీర్వాదాలతో ముంచే వరకు ముంచుదాం. అక్కడ ఇప్పుడు జరుగుతున్న అక్కడ ఉన్న అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ దేవుని సమాజాలు ఆ కూటములలో మీరు కనుగొనలేరు. అది నేను నిరీక్షిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును. నిన్నటి దినము ఫీనిక్స్ లో చెప్పాను ఒక దైవసేవకుడు గురించిన ఒక చిన్న తమాషా. అది దేవ దూషణగా అని అనిపించదనుకుంటున్నాను. 20 సంవత్సరాల వరకు ఆ సేవకుడు ప్రతి ఉదయం వేదిక నొద్దుకు వెళ్లి 20 నిమిషాలు బోధించేవాడు, తర్వాత ముగించేవాడు. ఎందుకు అలాగ చేస్తున్నాడా అన్నది వారు అర్థం చేసుకోలేకపోయారు. కనుక ఒక ఉదయం అతను సుమారు 4 గంటలు మాట్లాడాడు. పరిచారకులు అతని వెనుక పిలిచి, పాదిరి గారు, మేము నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాము. ఇంకా ఇలాగన్నారు, నీ యొక్క వర్తమానాలు అద్భుతం అని అనుకుంటున్నాము. ఇంకా అన్నారు, పరిచారకుల సభ్యులుగా నిన్ను గమనించాం మేము. కాల నియమం చెప్పాము. ప్రతి ఆదివారం ఖచ్చితంగా 20 నిమిషాలు అని అన్నాము. ఇంకా అన్నారు, ఈ ఉదయం 4 గంటలు మాకు అర్థం కాలేదు అని అన్నారు. అతడు అన్నాడు, సహోదరులారా, నేను మీకు చెప్తాను. అతడు చెప్పాడు, ప్రతి ఉదయం నేను బోధించుటకు వెళ్లినప్పుడు అతడు ఇలాగన్నాడు, మీరు నన్ను వేదిక వద్దకు పిలిచినప్పటికీ నేను లోపలికి వచ్చి ఈ తీపి బిల్ల నా నాలుక కింద పెట్టుకునేవాడను. చెప్పాడు, 20 నిమిషాల్లో ఆ తీపి బిల్ల అయిపోయింది. ఇంకా చెప్పాడు, నేను అయిపోయాను అని చెప్పాడు. ముగించే సమయము అదేనని నాకు తెలుసు. చెప్పాడు, మరి ఈ ఉదయం పొరపాటిదనగా నేను గుండి పెట్టుకున్నాను. కోల్ విలియమ్స్ మరియు జ్యువెల్ రోజ్ నాకెంతో నిజంగా ప్రాణ స్నేహితులు, సహోదరులు. గత రోజు పట్టణపు దిగులుకు వెళ్లిపోయి సుమారు అంత పెద్ద గుండి తెచ్చి నాకిచ్చారు. అయితే ఈ ఉదయం నా ఇద్దరు లేదు కనుక ఇక్కడ మేమున్నందుకు కృతజ్ఞమై ఉంటున్నాము. ఇక్కడున్న ఎవరికైనా డాక్టర్ లీ వైల్ తెలుసా? నేను అనుకోవట్లేదు, బహుశా లేకపోవచ్చును. అతనికి బాప్టిస్ట్ బోధకుడి ఉండెను, డాక్టర్ ఆఫ్ డివినిటీ అతనికి డిగ్రీలు ఉన్నవి. ఆరంభంలో అతడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడై ఉండెను. పండితుడైన మనిషుడు అతను. ఏడు సంఘ కాలంలో నా యొక్క టేపులు వాటిని వ్యాకరణం చేయడం కొరకై వాటిని అతనికి పంపాను. ఎందుకనగా నా యొక్క పాతకాలపు కింటుకి హెట్ హైనా మరియు టోటే మరియు కేరీ మరియు ఫెచ్ పుస్తకం చదువువారికి అది ఏం ఉపయోగం కాదు. కాబట్టి అతడు నా కొరకు దాన్ని వ్యాకరణము చేయుచున్నాడు. తరువాత అది అతడు చదివిన తర్వాత మరిన్ని వివరణ కొరకై 2 సార్లు తిరిగి పంపాడు. అది ఆ పుస్తకం ఇప్పుడు సుమారు 3 లేక 4 సంవత్సరాల తర్వాత అది ముద్రించబడబోతున్నది. అతడు అడిగాడు, అతడు అన్నాడు, నేను ఒక పుస్తకమును నా స్వంత వ్యాఖ్యానాలు వ్రాయినా అని అడిగాడు. మంచిది, అలాగే సహోదరు లీ అని నేనన్నాను. ఆ తర్వాత అతడు చెప్పాడు, నేను ఒకటి చెప్పబోతున్నాను అన్నాడు. ఇది అమ్ముటకు కాదు, విచ్చివేటుకు కాదు. నేను చెప్పాను, సరే అలాగైతే అది మంచిదేనని నేను అనుకుంటున్నాను. చూశారా? కాబట్టి దానికి పూచీపడివారు 10 మంది ఉన్నారు. దానికి ధర 10,000కు సుమారు $1,500 అవుతున్నది అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి అవి వారి యొద్ద ఉన్నవి. ముద్రాలయంలో నుండి 2 దినముల క్రితము అవన్నీ వచ్చినవి. నిన్న 2 లేక 3 మాత్రమే మా యొద్దకు వచ్చినవి. బిల్లీ వాటిని తెచ్చాడు. వాటిని వారు ఇస్తారు. నేను ఇది చదవనీ లేదు. అతను ఏమి చెప్పాడో నాకు తెలియదు. అయితే ఇది విశ్వాసం బట్టి ఉన్నది. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒకటి కావాలనుకుంటే మీరు అలా వ్రాసినట్లయితే అది ఉచితంగా పంపబడుతున్నది. అవును, అది 20వ శతాబ్దపు ప్రవక్త అని పిలువబడినది. తరువాత ఇక్కడ ఉన్న పటము గమనించాను. ఈ పటం మీలో అనేక మంది యుద్ధం ఉన్నది. పుస్తకం ముందు భాగాన అది ఉంటుంది. అది చూచి ఉంటారు మీరు. టెక్సాస్ లోని హోస్టన్ లో ప్రభు దూత పటము తీయబడినది. అయితే అందులో భాగాన వారు కత్తిరించారు. తరువాత నేను వెనక్కి చూశాను. ఇక్కడున్న వారు ఒక్క కూటమిలోనైనా ఎందరున్నారు చూద్దామా? దాదాపు మీరందరూ ఉన్నారు. ఆ నీడ ఒకరిపైన వెళ్లాడుతుంది. అది చాలా సార్లు నేను చెప్పడం మీరు విని ఉంటారు. చూడండి, మీరు ఒక వివరణ చేసినట్లయితే మరియు అది నిజం కాకపోతే దేవునికి దాని యొక్క సంబంధం ఉండదు. దేవుడు అబద్ధాలతో సఖ్యత కలిగి ఉండడు, అది మీకు తెలుసా? అయితే ఆయన సత్యమును మాత్రమే బలపరుస్తాడు. కాబట్టి ఆయన మోషేతో చెప్పినప్పుడు, ఆయన అతన్ని అరణ్యంలో అగ్నిస్తంభములో కలిసినప్పుడు మండుచున్న పొదలో కలిశాడు. తరువాత ఎవరైతే మోషేను యాత్రలో వెంబడించారో వారిని ఆయన బయటకు తెచ్చాడు. అదే అగ్నిస్తంభములో సినాయి పర్వతం మీదకి దిగివచ్చి మోషే ఏమి చెప్పినో అది సత్యమని రుజువు చేశాడు. దేవుడు అదే చేయను, ఆయన ఎల్లవేళల్లో అదే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వెలుగు దానిని దేవునితో జతచేయుచున్నాము. ఎందుకనగా ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆయన ఏమేమి చేశాడో అదే స్వభావాన్ని అది కలిగి ఉన్నది కనుక. ఆ తర్వాత అది చెప్పబడినది, ఇక్కడున్న వ్యక్తి మరణపు ఛాయ నల్లని నీడ నీపై కమ్మినట నేను చూశాను. ఎంతమంది మీలో చాలా మంది అది వినియుంటారు. ఇక్కడే ఈ మధ్య కూటములో అది చెప్పబడినప్పుడు ఒకరు దాని పటమును తీయగలడో లేదో అని ఆశతో ఉన్నాడు. అక్కడ దగ్గరలో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. అతని యొక్క కెమెరా ఉన్నది. నేను చెప్పాను, ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, ఆమె శ్రీమతి ఫలానా. ఎవరైనప్పటికీ నేను చెప్పాను, ఆమె మరణ ఛాయలో ఉన్నది. అయితే ఆమె క్యాన్సర్ తో ఉన్నది. వెంటనే అతడు పటమును తీశాడు, ఎందుకంటే అది దగ్గరగా ఉన్నది. అక్కడ అది ఉన్నది. చూశారా? ఆ రూపమంతా, స్థితి అంతా మరణం యొక్క నల్లని క్యాన్సర్ ఆ స్త్రీ పైన వెలాడుతున్నది. తరువాత పరిశుద్ధాత్మ తిరిగి మాట్లాడాడు. దాన్ని వారు పుస్తకంలో పెట్టినప్పుడు వారు దాన్ని కత్తిరించిన దానిగా పెట్టారు. వారు దాన్ని ఇక్కడ పెట్టి పుస్తకంలోని మరి యొక్క ముద్రణకై అది చేశారు. ఆ కారణం చేత అక్కడ విడి కాగితము మీరు చూడగలుగుతారు. ఇది స్వస్థత స్వరం వారు, ద వాయిస్ ఆఫ్ హీలింగ్ వారు పుస్తకమును ముద్రించిన వారని నేను అనుకుంటున్నాను. ఇప్పటిది సమర్థంగా ఉచితము. ఇక్కడ వెనుక ధర్మకర్తలు పుస్తకం వెనుకాల ఉన్నారు. ప్రజలు చదవటానికి ప్రజలకు అందుబాటులో ఉండటం కొరకై అందుకై $1,500 పెట్టి ఉన్నారు వారు. కాబట్టి అది ఉచితం. అది మంచి పుస్తకము. అందులో ఉన్న విషయ సూచిక నాకు తెలియదు. నేను ఎన్నడూ అది చదవలేదు. తండ్రికి అది తెలుసు. అది అయితే నాకైతే అది సమర్థంగా సత్యమే. అందుకొరకే సత్యము కొరకి మనం చూస్తున్నది. మీరు సత్యమును ఎరుగుదురు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని యేసు చెప్పాడు. ఆయనే సత్యము. ఆయన దేవుని కుమారుడని యేసు వాక్యం యొక్క సత్యమై ఉన్నాడు. ఎందుకనగా శరీరధారైన వాక్యము ఆయనే. ఆది ఇందు వాక్యమండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధరై మన మధ్య నివసించెను. తర్వాత ఆది ఆయన్ను సత్యముగా చేసెను, ఎందుకనగా వాక్యమే సత్యము, ఆయనే సత్యమై ఉండెను. ఈ యొక్క కడవరి దినాలలో ఆయన తిరిగి వచ్చుట మనము చూడగా ఈ గొప్ప కదలిక దేశమంతట ప్రపంచము యొక్క పెళ్లి కుమార్తెకై వధువు సమకూర్చబడుట అది సత్యము. సంవత్సరాల క్రితం వారు చెప్పారు భాషలు మాట్లాడటం అనుమతి లేదు అని, అది బుద్ధిహీనత అని చెప్పారు. దేవుడు వాగ్దానం చేశాడు సత్యమని, ఆయన అది రుజువు చేశాడు. అవునది నిజం. ఈ ఉదయం ఒకరు అన్నారు, వారి యొక్క బిడ్డలు కూర్చిన బాప్తిస్మను గురించి సంప్రదిస్తున్న అక్కడ ఉన్న నమ్మకమైన మన సహోదరి అని అనుకుంటున్నాను. ఆమె అన్నది, భాషలతో మాట్లాడుట ఎవరు వినగలరు? అయితే భాషలతో ఒకరు పాటలు పాడుట వినగలరు. చూడు, అదెంతో రమ్యమైన విషయం. ఇండియానాలోని ఫోర్ట్ వైన్ లో ఉన్న రెడిగా టాబ్నికల్లో నా యొక్క ప్రప్రథమ అనుభవము నాకు జ్ఞాపకమున్నది. సహోదరు బెయి రెడిగా మరణించిన తర్వాత ఒక స్వస్థత కుటుంబంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. సహోదరు బాస్వత్, పాల్ రెడర్ అక్కడ ఉన్నారు. అతడు బాప్టిస్ట్, మేము కనుక మేము పెద్ద స్నేహితులము. కాబట్టి అక్కడ మాట్లాడుతున్నప్పుడు రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒక మనిషికి ఒక వింత విషయం జరిగింది. కుంటివాడైన ఒక చిన్న పిల్లవాడిని ఒక స్త్రీ తీసుకుని వచ్చినది. అతని వేదిక పైకి వచ్చినప్పుడు ప్రభు దర్శనము కాన్పించినది మరియు ఆ చిన్న బాలుని సంగతి ఏంటో తెలియపరచబడినది. ఆ చిన్న పిల్లవాడిని నా చేతుల్లో పెట్టమని ఆమెను అడిగాను. ఇప్పుడు ఆ సహోదరి యొక్క సాక్ష్యం కొరకు, దేవుని యొక్క కృప అద్భుతం కొరకు, ఎంత ఆనందకరమైనదో, ఎంత బలమైనదో, దేవుని యొక్క వాక్య ప్రకారంగా అది జరిగినప్పుడు ఈ ఘడియ వాగ్దానము ఇలాంటిదో మీరు చూచిన కొరకు నోహు కాలం యొక్క దేవుని వాగ్దానము ఈ రోజు పనిచేయదు. మోషేకు దేవుని వాగ్దానం, మోషే వర్తమానము మనకు పనిచేయదు. నోహు వర్తమానము మోషేకు ఉండదు. ఈ కాలం యొక్క వర్తమానమును మనం కలిగి ఉన్నాము. మనము లూతురిక వర్తమానమును కలిగి ఉండలేము. వెస్ల యొక్క వర్తమానమును మనం కలిగి ఉండలేము. ఇది మరి యొక్క కాలము. ప్రతి యుగానికి దేవుడు ఆయన వాక్యమును పంచిచ్చాడు. ఆ యుగం వచ్చినప్పటికీ ఆ వాక్యమును రుజువు చేయుటకు, అది సత్యమని రుజువు చేయుటకు ఆయన ఒకరిని పంపుతాడు. అలాగినట్లయితే మనం ఒక్కొక్క దాన్ని చూద్దాము. ఏ విధముగా యేసు భూమిపై ఉన్నప్పుడు మీ తండ్రులు వారిని సమాధుల్లో ఉంచిన ప్రవక్తల సమాధులు మీరు కట్టుతున్నారు అని ఆయన చెప్పినట్లుగా, నా వారు కేథలిక్ వారు, మీరు ఎదుగుదరు. ఐర్లాండ్ వాడినై ఉండి వారు పరిశుద్ధులైన పేట్రిక్ని గురించి మాట్లాడతారు. కేథలిక్ వారు చెప్తారు, అతడెంతటి కేథలిక్ వాడో నేను కూడా అంతటి వాడను. వారు ఆర్క్ యొక్క జోన్ గురించి మాట్లాడతారు, ఆమె మంత్రగత్తె అయినదని. ఆ అమ్మాయిని వారు వామిలో కట్టెలో కాల్చి చంపారు. అది మనకు తెలుసు, ఎందుకనగా ఆమె ఆత్మ సంబంధి దర్శనాలను చూచింది కనుక. పరంపరంగా 200 సంవత్సరాల తర్వాత వారు పూజారుల సమాధులు త్రవ్వి పశ్చాత్తాప్తులై నదిలో వాటిని పారవేశారు. అయితే వారు తీసుకున్నది అది కాదు. అవును, వారెల్లప్పుడూ కూడా అది పోగొట్టుకుంటారు. దేవుడు ఆయన ఏమి చేస్తున్నాడో దాని కొరకు మనుష్యుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆయన ఏమయ్యున్నాడో దాని కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఏమి చేస్తున్నాడో దాన్ని నిరాకరిస్తారు, లెక్క చేయరు. అది మానవుని యొక్క నైజము. అతడు లోక మనుష్యుడు, తన స్వభావాన్ని మార్చుకోలేడు. కాబట్టి ఈ దినమున మన యొక్క మనకున్న వర్తమానము, బబులోను నుండి బయటికి రా, స్వతంత్రులు కండి, ఆత్మపూర్లు కండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, పైకి చూడుడి, మన విమోచన సమీపై ఉన్నది. ఎవరైతే మన ప్రభువుని ప్రియమైన నామమును ఉచ్చరణ చేయుచున్నారో అట్టి అనేకులకు ఈ విషయాలు పరాయిగా ఉంటున్నవి. అయినప్పటికీ వాటి మధ్య వారి మీద, ఆ సంఘశాఖల వారి మీద మాకెటువంటి వ్యతిరేక్తము లేదు. వారు మంచివే, వారు మంచివారు, సువార్తలో వారు మన సహచరులు. ఎందుకనగా యేసు చెప్పున్నాడు, తండ్రి వారిని ఆకర్షించదే గాని ఎవడూ నా యొద్దకు రాడు అని, మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు అని చెప్పాడు. కాబట్టి విత్తనముల విత్తుడికే మనం బాధ్యులమై ఉన్నాము. కొన్ని త్రోవ ప్రక్కన పడినవి, మరికొన్ని పలు విధమైన స్థలాలలో పడినవి, కొన్ని పడి నూరంతరగా ఫలించినవి. కాబట్టి మనం కేవలము విత్తనములు విత్తనివారు మాత్రమే. అది పడినప్పుడు దానికి దారిచూపువాడు దేవుడు మాత్రమే. ఈ ఉదయాన అక్కడ కొన్ని విత్తనాలు పడతావి, అవి ఒకరిని ఉత్తేజము చేయవలని మేము ప్రార్థన చేస్తున్నాము. నేను సంభాషణ చేస్తున్న ఈ చిన్న స్త్రీని గురించిన సాక్ష్యము ముగించడానికి, ఈ యొక్క స్త్రీ ఈ చిన్న బిడ్డను తీసుకుని వచ్చినది. సుమారు 10-12 సంవత్సరాలు, బహుశా అంత వయస్సు కాకపోవచ్చునేమో. ఎందుకంటే అతన్ని ఆమె మూట కట్టుకున్నది, అతన్ని అక్కడికి తీసుకుని వచ్చినది. నేను బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్న వెంటనే ఆ చిన్నవాడు నా చేతుల్లో ఉండి దుక్కిపోయి సుమారు 35,400 మంది ఎదుట వేదిక పైన పరుగులు తీశాడు. వారలా చేసినప్పుడు ప్రప్రదంగా వారు చూచినదేమనగా తల్లి ముందు వరుసలో కూర్చొని ముచ్చులిపోయినది, ముందుకు పడిపోయినది. చిన్న అమిష్ అమ్మాయి, అమిష్ వారితో మీకు పరిచయం ఉన్నదా? ఇక్కడ వారు ఉన్నారో లేదో తెలియదు. వారు మంచి సౌమ్యత గలవారు, పొడవాటి వెంట్రుకలు కలిగి ఉంటారు, పరిశుభ్రంగాను మంచి తరహా ప్రజలు వారు. ఇది మీకు తెలుసా? మెలనైట్ వారిలో గాని, అమిష్ మొదలగు వారిలో కాని చిన్న పిల్లల నేరాలు ఉన్నట్లుగా ఒక్క వివరణ కూడా మనకు లేదు. నీవనుకుంటే వింతైన వారిగా నీవు వారిని పిలువు. అయితే మన యొక్క గృహాలలో వారికున్నది ఒకటి ఉన్న ఒక లోటు ఉన్నది. చిన్న పిల్లలు అమర్యాదకరమైనవి వారిలో ఉన్నట్లుగా ఏ ఒక్క వివరణ న్యాయ సభల్లో లేదు. ఒక మార్గాన వారి పిల్లలను వారు పెంచుతారు, అలాగే వారు పెరుగుతారు. ఈ యవనస్తురాలు ప్రఖ్యాతిగాంచిన పియానో వాయిద్యురాలు, పొడవైన వెంట్రుకలు, స్వచ్ఛమైన వెంట్రుకలు వెనుకకు ముడిపెట్టుకుని ఉన్నది అందమైన స్త్రీ. ఆమె అమిష్ స్త్రీ. పెంతికోస్తును గుర్చి ఆమెకు తెలియదు, నాకు తెలియదు. నేను వేదికెత్తు చూడగా అక్కడ నడుచుకుంటూ ఆ చిన్న బిడ్డ వెళ్లిపోతున్నాడు. ఆమె తన చేతులు పైకెత్తినది. మతావేశము అని అది నాకు ఉన్నదని నాకు తెలియదు. నేను అటు ఇటు ఊగినట్లుగా చేయట్లేదని నేను అనుకుంటున్నాను. నేను అబద్ధికుడిని కాను, నేను కాదు. నేను తప్పైతే నేను ఉద్దేశపూర్వకంగా తప్పు కాదు, నేను అవివేకంగా తప్పు. అయితే ఆ అమ్మాయి తన చేతులు గాలిలోకి విసిరివేసినది, చేతులు పైకెత్తింది. ఆమె తల వెంట్రుకలు భుజాలపైకి పడినవి. ఆమె భాషలతో పాడటానికి ప్రారంభించినది. మహావైద్యుడు సమీపంగా ఉన్నాడు, జాలిగల యేసు. ఆ పాటను ఆమె వాయించుచుండెను. అక్కడి నుండి ఆమె ఎగిరి దూకినది. ఇది విడ్డూరంగా వినిపించడం నాకు తెలియను. అయితే ఈ అమ్మాయికి భాషలతో మాట్లాడ తెలియనే తెలియదు. అయితే ఆమె అన్ని భాషలతో పాడుతున్నది. మహావైద్యుడు సమీపంగా ఉన్నాడు, జాలిగల యేసు. ఆ పియానో అలాగే పాట మ్రోగిస్తుంది. మహావైద్యుడు సమీపంగా ఉన్నాడు, జాలిగల యేసు అను పాట మ్రోగుతుంది. వసనాల నుండి నేలపైనంతటా ఆ బలిపీఠములు కుప్పలుగా చేసి ప్రజలు కేకలు పెడుతున్నారు. ఆ అమ్మాయి ఆ విధంగా తన తలపైకెత్తి అన్య భాషలతో మాట్లాడుతూ నిలబడిపోయినది. పియానో యొక్క దంతపు మీటలు ఇంకా కదులుతున్నవి. మహావైద్యుడు సమీపముగా ఉన్నాడు, జాలిగల యేసు. కృంగిపోతున్న హృదయాలను ఉల్లసింప చేయుటకు ఆయన మాట్లాడును. మరొక పేరు కాదు, యేసు పేరు తప్ప. ఓహో, కన్ను చూడదు, చెవి వినదు, మన కొరకు దాచబడినది ఏదో. నేను అనుకుంటున్నదో మీకు తెలుసా? ఆకాశముల నిండా నిజమైనది ఉండగా, ఆత్మకు స్వతంత్రత ఇవ్వగల నిజమైన దేవుని శక్తి ఉండగా, మనకొకడు చేయనది ఉండగా, ప్రత్యామ్నాయమైనది మనకెందుకు? మనమెందుకు అంగీకరించాలి? దేవుడి మనలో దీవించును. అనేకమైన ఉన్నవి. ఈ పుస్తకం ఎక్కడి నుండి మీరు పొందుకుంటారో నేను చెప్పలేదు. అవునా? తపాలా కార్యక్రమము, పెట్టె నెంబరు 325, జెఫర్సన్విల్. మీరు రాసినట్లయితే అది మీకు పంపుతారు, లేదా లేకపోతే ఒక కూటమి దర్శించండి, వాటిని వారు మీకు ఇస్తారు. ఈ మంచి సహవాస సమయాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞ ఉంటున్నాను. క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి మధ్య నేను తరచుగా చెప్పే కథ జెక్కని గుర్చి నేను ఈ ఉదయం ఆలోచన చేస్తున్నాను. అది చెప్పుట మీలో అనేక మంది వినియుందరు. ఏ విధంగా ఈ చిన్న వ్యక్తి ప్రభు యొక్క ఆత్మ వివేచన నమ్మకపోవటం గుర్చి పరంపరంగా నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క యుగంలోనూ మనము చూసినట్లుగా, చూశారా, నిజమైనది ఆ తర్వాత అనుకరణ చేసేది ఏది చూస్తావు, దాన్ని మనము ఆర్పవలసి ఉన్నది. అయితే మంచి గట్టి ఆలోచన పనులు లేఖన సంబంధులు అర్థం చేసుకుంటారు. అవును, శ్రీమతి ఎయిమీ సింపుల్ మెక్ఫార్సన్ ఆ భూమిపై ఉన్నప్పుడు ఆమె యొక్క పరిచర్యలు వారు చెప్తారు. ప్రతి ఒక్క స్త్రీ బోధకురాలు ఆ రెక్కలను ధరించినవారు, లేక గౌనులు అలాంటివి ధరించి బైబిల్ పట్టుకునేవారు. బెలిగ్రామ్ వారిని ఈ దినాన దేశంలో చూడు. అయితే ఇది మీకు తెలుసా? బెలిగ్రామ్ మీ యొక్క స్థానంలో తీసుకోలేడు. బెల్లి స్థానాన్ని నేను తీసుకోలేను, నాది అతను తీసుకోలేడు, నేను మీది తీసుకోలేను, నాది మీరు తీసుకోలేరు. దేవునిలో మీరు ఒక వ్యక్తి, ఒక ఉద్దేశం కొరకు మీరున్న రీతిని దేవుడు మిమ్మల్ని చేశాడు. మనం మన యొక్క స్థానాన్ని తెలుసుకుంటే అప్పుడు అక్కడే ఉంటాం. మనం కృతజ్ఞత ఒకటి చేయటకు ప్రయత్నం చేస్తే, చూశారా, అలాంటప్పుడు మనము ఇంకొకరి స్థానంలో ఉన్నాము. మనం ఆ విధముగా దేవుని యొక్క పటమును అతికించుచున్నాము. ఈ దినాన సంఘ శాఖలు లోకములు అతను ఉన్నట్లుగానే బిలిగ్రహమును తీసుకుందాము. మనం ఇలాగు దాన్ని ఫుట్బాల్ కాలి బంతి ఆటగా పిలిచినట్లయితే బంతి అతని యుద్ధం ఉంటుంది. నీ స్వంత మనిషి యుద్ధ నుండి బంతిని తీసివేయటానికి నీవు ప్రయత్నం చేస్తే నీవు నీ గుంపును తికమకలు చేస్తున్నావు. నీ మనిషిని నీవు కాపలా కాయ్, అవునా, అతని కాపలా కాస్తూ ఉండు, మిగతా వారిని కాపలా కాయ్. తద్వారా అతడు పరుగులు తీటుకొరకై కొద్దిసేపైన తర్వాత ఎదురువాని స్థలములో దింపాలి. అప్పుడు ఏసు వచ్చును. అప్పుడు అంతా అయిపోతున్నది. ప్రభు మిమ్మల్ని దీవించును. ఈ మనిషిని గూర్చి, జక్కెని గూర్చి నేను చెప్పబోతున్నాను. పైన చెట్టు మీద నేనతన్ని ఉంచుతున్నాను. అతని చుట్టూ ఆకులు పెట్టుకున్న వానిగా ఉంచుతున్నాను. చూశారా? తరువాత అతడు చెట్టు పైన దిగి వచ్చి ఏసుతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. నేను చెప్పాను, ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్ వారి సమావేశానికి అతడు సభ్యుడైపోయాడు. కాబట్టి ఈ ఉదయం ఎవరైనా జక్కయ్య ఉన్నట్లయితే మీరు ఆ మంచి సలహా తీసుకుంటారని ఆశపడుతున్నారు. ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి సభ్యులు కండి. సంపూర్ణ సువార్త అని మీరు అడుగుతారు. అవునండి, యేసు బోధించినది అదొక్కటి మాత్రమే సంపూర్ణ సువార్త అవుతున్నది. అవునది నిజం. అది నిజం కాదా? ఖచ్చితం, ఎందుకంటే ఆయనే సంపూర్ణ సువార్త. అవునది నిజం. ఆయనకు ఆయనే ఉపేక్షించుకున్నాడు. ఇప్పుడు కొద్దిగా సాధారణ చిన్న పాఠం కొరకై ఇక్కడ ఉన్న కొన్ని లేఖనాలు రాసుకున్నాను. మీరు నాతో సహించినట్లయితే అది ఎక్కువ సమయం పట్టదు, కొద్ది నిమిషాలు తప్ప. ఇది చేయకముందు మన యొక్క చిన్న ఐక్య సహవాసంలో బకెట్ లో ఉన్న ఎలుగుబంటి చేతులు మొదలైనవి మాట్లాడుతున్నాము. ఇప్పుడు అదంతా కూడా తురుపెట్టి మన పరిచర్యని ఆలోచించేద్దాం. ఇప్పుడు మనము వాక్యమందలి నిగూఢమైన భాగంలోకి ప్రవేశిద్దాము. దాన్ని మనం సమీపిస్తుండగా మనం తలవంచుకుందాము. కారణం, ప్రథమంగా గ్రంథకర్తతో మొదట మాట్లాడకుండా వాక్యానికి సన్నిహితమవుటకు మనకు హక్కు లేదు కదా. మనం తలవంచున్నాము, మన కన్నులు మూసుకుని ఉన్నాము, మన తలలతో కలిసి మన హృదయాలు వంచున్నామని నేను నమ్ముతున్నాను. నేను ఆశ్చర్యపడుతున్నాను, నేను కన్నులెత్తి శ్రోతల వైపు చూచినప్పటికీ ఇక్కడ ఎవరైనా వారు చేతులెత్తి, సహోదరుడా, దైవ సేవకుడా, నన్ను ప్రార్థనలో జ్ఞాపకముచ్చుకోండి, ఈ దినమున నేను అక్కడితో ఉన్నాను అని చెప్పగలుగుతారా? దేవుడి మిమ్మల్ని దీవించును. దేవుడి మిమ్మల్ని దీవించును. ఇప్పుడు ఆయన మీ చేయి చుట్టుచున్నాడు. మీ చేయి వెనకాల మీ హృదయంలో ఏమున్నదో ఆయనకు తెలుసును. ఆయన అనుగ్రహించుడు కాక, అది నా ప్రార్థన. ప్రేమైన దేవా, మీ యొక్క దీన బిడ్డలు మేము ఒకరినొకరు కూడుకునగలందుకు ఈ చిన్న భవనం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. సంభాషించి సహవాసం చేసి మాకు మేము క్రీస్తుకు సమర్పణ చేసుకుని ఆయన వలె ఉండటానికి ఆశించుచున్నాము. పరిచర్య చేయు సహోదరులుగా సమీపంగా మేము కూర్చుని ఉన్నాము. ప్రభువా, నాకంటికుగా ఈ వాక్యమును ఇవ్వగలిగిన సమర్థులైన వారు ఇక్కడ నిలబడి ఉన్నారు. అయితే అయోగ్యునైన దాసునిగా నా వంతు వచ్చినది తండ్రి. ఈ దినమున దేవుని యొక్క చిత్తమునకు అనుకూలముగా లేనిది ఏదైనా నేను చెప్పునప్పుడు నేనది చెప్పకముందే నా నోరును నీవు మూయమని ప్రార్థిస్తున్నాను. ఒకనొక దినమున సింహపు నోలను నీవు చేసినట్లుగా చేయము కనుక అవి దానియేలును ఏమీ చేయలేకపోయాను. మరియు తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క దైవ సేవకుని జ్ఞాపకముంచుకోమని మేము అడుగుతున్నాము. ప్రభువా, ఇక్కడ నగరములో జరుగుతున్న దేవుని సంఘములు అక్కడ కుటుంబములను ప్రేమిన దేవా, నగరమంతా దేవుని యొక్క శక్తి చేత కదలించబడు ఉజ్జీవాన్ని నీవు పంపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వీధుల్లో తిరిగే ప్రజలు, త్రాగుడు గృహాల్లో ఉండు వారందరూ దేవుని సింహాసనకు తీసుకురాబడి ఆయన యొక్క మంచితనము చేత, ఆయన ఆత్మ చేత నింపబడుదురు కాక. పరలోకపు తండ్రి, అది అనుగ్రహము చూపుము. ఏ ఉదయము ఈ కూటములో మంచు నుండి క్షేమకరమైన ఇక్కడికు వచ్చిన వారిని, ఏ పురుషుడు గాని, ఏ స్త్రీ గాని, ఏ బాలుడు బాలిక గాని ఇక్కడికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ వారి హృదయాలను దర్శించి ఆశ్చర్యరీతిగా వారితో మాట్లాడు కాక. ప్రభువా, ఒకవేళ ఒకప్పుడు నీతో సంబంధము కలిగి ఉండి మార్గము తప్పి ఉండవచ్చును, అయితే ఇప్పుడు దారి తప్పిపోయారు. ప్రభువా, ఈ ఉదయం వారిని తిరిగి తీసుకురండి. ఈ సర్వసభ్య సమావేశం కొరకు, సహోదరు అర్ల కొరకు, అతని భార్య కొరకు, మిగతా వారందరి కొరకు మేం ప్రార్థన చేయుచున్నాము. ప్రభువా, అనుగ్రహము చూపము. వాక్యం యొక్క పొట్టులను మేము తెరచుచుండగా జీవాహారమును, జీవపు రొట్టెను మాకై విరిచిపెట్టము. ఎలియనగా బైబిల్ గ్రంథమునకు వ్యక్తిగతమైన అనువాదం లేదు. అయితే ఆయన వాక్యమును అనువాదము చేయుటకు దేవుడు మమ్మలను కోరడు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఒకనొక దినమున ఆయన చెప్పాడు, వెలుగు కలుగును కాక అని. వెలుగు కలిగను, కన్యే గర్భవతి ఎగును అని ఆయన చెప్పాడు. అలాగు జరగను. కడవరి దినాల్లో మనుషులందరిపైన నా ఆత్మను కురుమరిచేదను. లోకము ఏమి చెప్పినా పర్వలేదు, ఆయన అది చేశాడు. ఆయనకు అనువాదికుడు అవసరం లేదు. ఆయన స్వంత వాక్యములు బ్రతుకున్నట్లుగా, అది ఆ విధముగాను రుజువు అయినట్లుగా వాటిని ఆయన అనువాదము చేయును. ప్రభునియేసు మా హృదయాల్లోకి రండి, మా హృదయాల్లోకి రండి. ఈ దినమునకు మాకు అవసరమైనవి మాకై అనువాదము చేయండి. యేసు నామమున మేమది అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు తీయాలనుకుంటే నేను మాట్లాడటానికి తీసుకుంటానికి నేను ఎత్తించు వర్తమానం వాక్యము మొదట చదవకుండా తీసుకుని వర్తమానము ఏది లేదని నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే నా మాట గతించిపోవును, నేను మానవుడను. అయితే ఆయన మాట ఏ మాత్రంలో గతించదు, ఆయన దేవుడు. కనుక చిన్న పాఠం కొరకై ఇప్పుడు తీద్దాం. ప్రభు చిత్తమైతే 30-40 నిమిషాల్లో మనం బయటికి వెళ్లిపోదాం. ఇప్పుడు ప్రకటనలు, ప్రకటన 3:14 తీయాలని కోరుతున్నాను. కొద్ది భాగాన్ని మాత్రమే చదవాలనుకుంటున్నాను. అది లౌదిక కాలానికి వర్తమానము. నేను అనుకుంటున్నాను ఆత్మ పూర్ణులైన వారందరూ, బైబిల్ గ్రంథము చదువు వారందరూ, మనము లౌదిక కాలంలో ఉన్నామని, దానికి ఆమెన్ అని చెప్పగలరని అనుకుంటున్నాను. ఎందుకనగా అది ఆఖరి కాలం. ఈ కాలమందు సంఘం యొక్క స్థితిని గుర్చిన వర్తమానం విను. లౌదికలు ఉన్న సంఘపు దూతకి లాగురాయము, ఆమెన్ అనేవాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుని నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. చదివిన ఈ వాక్యమును ప్రభు ఆశీర్వదించును కాక. కొద్ది క్షణాల కొరకు ఒక చిన్న పాఠమును, తలుపులో తలుపులు అను పాఠమును తీసుకోవాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. తలుపులో తలుపులు, తలుపులో తలుపులు, మూడు మాటలు. తలుపులో తలుపులు. నీవు నాతో ఇలాగ చెప్పవచ్చును, సహోదరుడా, బహుశా ఇక్కడ 100 ఉండవచ్చును. నీ ముందు 100 ఆత్మలు ఉండగా అది ఒక విధముగా చిన్న పాఠమని నీవనుకుంటులేదా అని నీవు అడగవచ్చును. సరే, అది నిజమే కావచ్చును, పాఠము చిన్నదే. అయితే లెక్క పెట్టుటకు పాఠం యొక్క కొల ప్రమాణము కాదు. అది ఏమై ఉన్నది అది కాదు. పాఠం యొక్క పాఠము ఏమని పలుకుతుంది అది లెక్కించబడుతుంది. అది ఈ విధముగా ఉంటుంది. కొంచెం కాలం కిందట కెంటికులోని లూయిల్లో ఒక చిన్న పిల్లవాడు మేడ అటుక మీద ఉన్నాడు. మేడ గది యొక్క దూలం పైన తిరుగుతున్నాడు. పాతకాలపు తంతి తపాల ముద్ర చేస్తున్నాడు. సరే, మొట్టమొదటి తన మనసులో ఉన్నది దాని వలన ఒక ఐస్ శంఖము తాను పొందగలడని అనుకున్నాడు. క్రింద వీధిలో ఒక పులుగు చేయు అతడు ఉన్నాడు. కాబట్టి అతడు తీసుకుని వీధిలోకి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా వెళ్లిపోయాడు. ఈ ముద్ర కొరకై నీవు నాకెంత ఇస్తావు అని అడిగాడు. మచ్చులు పులుగు చేయవాడు దాని పైకి చూశాడు. ఒక విధంగా అది వెలసిపోయినది. $1 ఇస్తాను అని చెప్పాడు. అయ్యో, అది సులభంగా అమ్ముడుపోయినది. ఐస్ ముద్ర కొనుక్కోటానికి నిఖిల్కు దానిని పోనివ్వాలనుకున్నాడు. అయితే డాలర్కు అమ్ముడుపోయినది. అది పొరుగు చేసేవాడు దాన్ని పొరుగు చేసేవాడు $500 దాన్ని అమ్మాడు. ఆ తర్వాత అది ఎక్కడికి పోయినదో ఖచ్చితంగా నాకు తెలియదు, కాని $100 అది అమ్ముడుపోయినది. మీరు గమనించారా, ఆ చిన్న కాగితపు ముక్క అంత విలువైనదేమీ కాదు. నేల మీద నుండి పైకి తీయగలిగినదేమీ కాదు. అయితే కాగితపు విలువ కాదు లెక్కించగలిగినది. అయితే కాగితం పైనున్నది విలువ విలువ కనబడుతుంది. దేవుని యొక్క వాక్యమును చదువుట అలాగే ఉంటున్నది. కాగితం కాదు, కాగితం యొక్క విలువ కాదు, లేక కాగితం యొక్క కొల ప్రమాణము కాదు. ఆ కాగితం పైన ఏమి వ్రాయబడినదో అది. దాన్ని ఆ విధముగానే స్వీకరించినట్లయితే ప్రపంచాన్ని రక్షించడానికి ఒక్క మాట చాలు. కొంచెం కాలం క్రితము మన గర్లైన వారి దినాలను గురించి కథను నేను చదువుతున్నాను. దేశము కలిగినటువంటి గొప్ప అధ్యక్షుల ఒకరు లింకన్ అని నేను అనుకుంటున్నాను. కెంటుకు నుండి వచ్చిన వాడైనందునని కాదు, ఎందుకనగా అతడు గొప్ప వ్యక్తి. విద్యను గురించి అతడు లేమి అనుభవించాడు. ఆయనను ఒక ఉద్దేశము కొరకు తన హృదయంలో ఒకటి కలిగి ఉండెను. దర్శనమున్న ఒక వ్యక్తిని నేను ఇష్టపడతాను. ఒక దాని కొరకు పోరాడు వారిని నేను ఇష్టపడతాను. సరే, ఏది వచ్చినా సరేలే, అది అలా పెట్టువారు కాదు. ఓహో, స్థిరంగా ఉండు, దానిపైనే ఉండు. లింకన్ తన విద్య అలా ఆ మార్గాన ఉండనీయలేదు. అతడు ఒకటి చేయవలసి ఉండెను. నీ ఉద్దేశమును నీవు గుర్తెరిగి అది చేయుటకు నీ వెళ్ళుటకు ప్రతి క్రైస్తవుడు ఆ విధముగా ఉండవలసి ఉందని నేను తలస్తున్నాను. ఈ యొక్క సభలోని ప్రతి సభ్యుడు మాకు నెలకొక్కసారి ప్రాతకాల వేళ పలహారం ఉన్నదని కాదు, అది కాదు, లేక ప్రతి ఒక్క శనివారము అని కాదు. జీవితంలో ఒక గురి కలిగి ఉండుము. నీ ఒకటి చేయబోతున్నావు. ఒక దాని గుర్చి మనము చేయటకు సంఘం యొక్క ప్రతి సభ్యుని దేవుడు నిన్ను ఇక్కడే ఉంచున్నాడు. పట్టణంలో ఉద్యోగం జరుగుతున్నది. ఆ ఉద్యోగం ఒక ఉద్దేశం కొరకు. దానిలో నుండి ఒకటి మనము పొందుకుందాము. దాని గుర్చి ఒకటి మనం చేద్దాము. మిస్టర్ లింకన్ ఒక మనిషిడు, ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు. అతని యుద్ధంలో ఉన్నాడు. ఆరంభం నుండి కూడా అతను పెరిగివాడు. విధి నిర్వహణలో తన విధి నుండి తాను విరమించుకున్నాడు. అతని పైన తప్పు ఒకటి వారు తెలుసుకున్నారు. అది అతడు కాల్చివేయబడబోతున్నాడు. ఓహో, అది భయంకరం. ఒక యవనస్తుడు అతను ఎంతగానో ప్రేమించి క్షమాపణ తెచ్చుట కొరకై మిస్టర్ లింకన్ యొద్దకు వెళ్లాడు. ఇక్కడ సంయుక్త రాష్ట్రాలకు ఆ సమయంలో అతడు అధ్యక్షుడు కనుక ఇతడు క్షమాపణ కొరకు అతని యొద్దకు వెళ్లాడు. అతని యొక్క వాహనంలో నుండి బయటికి వస్తున్నప్పుడు అతనితో చెప్పాడు, మిస్టర్ లింకన్ ఎత్తుగా ఉండి గడ్డం పెంచుకుని ఉండేవాడు, ఒక విధమైన దక్షిణాది వాడు, సన్నగా ఉంటాడు. అతను అడిగాడు, మిస్టర్ లింకన్ గారు, ఈ రోజు నుండి 2 రోజుల్లోపు ఒక అబ్బాయి కాల్చి చంపబడబోతున్నాడు, ఎందుకంటే యుద్ధ సమయంలో అతడు పారిపోయాడు. ఇంకా అతడు చెప్పాడు, మిస్టర్ లింకన్ గారు, ఆ అబ్బాయి చెడ్డవాడు కాదు, అయితే ఆ యుద్ధ తుఫాకులకు, కాల్పులు, వాటికి, ప్రజలు చావులకు అతడు భయపడిపోయాడు. అతడెంతో తబ్బిబులైపోయాడు. తన చేతులు చాచి ఏడవడం మొదలు పెట్టాడు. ఇంకా చెప్పాడు, ఆ అబ్బాయి నాకు తెలుసు. అడిగాడు, మిస్టర్ లింకన్ గారు, ఈ కాగిత ముక్క పైన నీ పేరు అతన్ని కాపాడగలదు, నీవది చేస్తావా అని అడిగాడు. వెంటనే ఈ క్రైస్తవ పెద్ద మనిషి ఫలాన్న వాణిని క్షమించితిని అని సంతకం చేశాడు. అబ్రహాం లింకన్ సంయుక్త రాష్ట్రముల అధ్యక్షుడు తన పేరు సంతకం చేశాడు. ఎంత త్వరగా వెళ్లిపోవాలంత త్వరగా వెళ్లి వర్తమానికుడు వెళ్లిపోయాడు. క్షరసాల యుద్ధకు పరిగెత్తుకుని పోయి నీవు విడుదల పొందుతివి, నీవు విడుదల పొందుతివి అని చెప్పాడు. ఇదిగో మిస్టర్ లింకన్ గారి సంతకము, నీవు విడుదల పొందుతివి అని చెప్పాడు. అతడన్నాడు, నేను రేపు చనిపోతానని ఎరిగి ఉండి ఎందుకు నన్ను ఎగతాళి చేయటకు వచ్చితివి? అది నాయదుండి తీసుకుని వెళ్ళు, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావు అని అన్నాడు అతడు. అతడు అది తీసుకోలేదు. అతడన్నాడు, వద్దు, అది నాకు అవసరం లేదు. నీవు నన్ను ఇంకా అతడు అడిగాడు, అది అధ్యక్షుడైనట్లయితే దానికి ప్రభుత్వ ముద్ర ఉంటున్నది, అది అతని సరైన కాగితం పైన ఉంటున్నది. ఇతడు చెప్పాడు, అది అతని సంతకము, అది అతని సంతకమని నాకు ఎలాగో తెలియను. ఇంకా అన్నాడు, నీవు నన్ను కేవలము అపహాస్యం చేస్తున్నావు, నేను ఓదార్చబట్టానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏడవడం మొదలు పెట్టాడు, వెనుక తిరిగిపోయాడు. ఆ అబ్బాయి మరుసటి ఉదయం కాల్చి చంపబడ్డాడు. తరువాత ఆ అబ్బాయి చంపబడిన తర్వాత అతడు క్షమింపబడెను అని అధ్యక్షుడి సంతకము ఆ కాగితం ముక్కపై ఉన్నది. ఆ తర్వాత ఏమైనది? ఫెడరల్ కోర్టులో వారు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ మన ఫెడరల్ కోర్టు యొక్క తీర్మానము అదే, అన్ని మన న్యాయ సభలకున్న కడపటి తీర్మానము అది. వారు చెప్పినవి కొన్నిసార్లు వారి తీర్మానం మనం అంగీకరించము. అయితే ఎలాగైనా మనము దానికి బద్ధులమై ఉంటాము, ఎందుకనగా అది బంధమైన విధి, అదే కడమము. ఇటు తీర్మానాన్ని అది చెప్పినది. క్షమాపణను నీవు స్వీకరించే వరకు క్షమాపణ క్షమాపణ కాదు అని దేవుని యొక్క వాక్యము ఆ విధముగా ఉండును. క్షమాపణగా దాన్ని స్వీకరించితే అది ఒక క్షమాపణ అవుతున్నది. ఎవరైతే వాక్యమును అంగీకరిస్తారో వారికి అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి. ఏదైనప్పటికీ నీవు దాని వైపు చూస్తున్నావు, అది చిక్కుముడిబడి ఉన్నది, అక్కడ 10 లక్షల తర్జుమాలున్నవి మొదలైనవి అని నీవు చెప్తావు. అది ఒకరికి కావచ్చును, నాకైతే అది ఇంకా దేవుని యొక్క వాక్యమే. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. వాక్యమున బద్ధులవుటకు ఆయన వేథి బద్ధుడై ఉన్నాడు. ఒకనొక రోజున ఆయన సంఘానికి తీర్పు తీర్చవలసి ఉన్నది. కేథలిక్ సంఘం ద్వారా దాన్ని ఆయన తీర్పు తీర్చినట్లయితే ఆయన అలాగూ చేయునని వారంటున్నారు. అలాగినట్లయితే ఏ కేథలిక్ సంఘం ద్వారా ఆయన తీర్పు తీర్చును? ఒకటికి ఒకటి వ్యత్యాసమును వారు కలిగి ఉన్నారు. మెథడిస్ట్ ద్వారా ఆయన తీర్పు తీరిస్తే బాప్టిస్ట్ వారైన మీరు అయిపోయారు. పెంతికోస్తు వారి వల్ల ఆయన తీర్పు తీరిస్తే మిగతా మీరు అయిపోయారు. అయితే ఆయన సంఘము ద్వారా దానిని తీర్పు తీర్చడు. బైబిల్ తెలియజేస్తున్నది యేసు క్రీస్తు ద్వారా లోకములకు ఆయన తీర్పు తీర్చును. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. కనుక మీరు చూడండి, మనం క్షమాపణ లేకుండా ఉన్నాము. మనలను తీర్పు తీర్చున్నది దేవుని యొక్క వాక్యము. అదెంత చిన్నదైనా దీనికి ఒక్క మాట ప్రాధాన్యత గలదైనా ప్రకటన 22:18 తెలుపుతున్నది, మొదట నేను ఆది కాండములో ఆరంభిస్తాను, మరణము నుండి పాపము నుండి దుఃఖము నుండి లేక ఎలాంటి విపత్తు నుండి కాపుదల కొరకై మానవ జాతికి దేవుడు ఆయన వాక్యమును ఇచ్చాడు. ఆయన వాక్యం యొక్క గొలుసు, ఈ ప్రత్యేక చెట్టును నీవు ముట్టకూడదు, నీవు దాని తిరుదినమున ఆ దినమునే నీవు చనిపోతావు. ఒక గొలుసు దాని యొక్క బలహీనమైన కొక్కెము ఎంత బలంగా ఉంటున్నదో అది అంతగానే ఉంటుంది. ఈ గొలుసుకు కట్టబడి మన ఆత్మలు నరక వైపునకు లాగబడుతున్నవి. అందులో ఒకటి తెగిపోతే నీవు చేయవలసిందంతే. అవ్వా పద సముదాయాన్ని పగలగొట్టలేదు. ఆమె సాతాను ద్వారా ఒక్క మాటనే పగలగొట్టినది. అది గ్రంథములోని మొదటిది. గ్రంథము మధ్యలో యేసు వచ్చి మనుషులు తివల మాత్రము కాదు కాని ప్రతి మాట వలన జీవించును. అందులో ఒక భాగము కాదు, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ కాదు. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. ఆయన మృతి చెంది తిరిగి లేచి పరలోకానికి వెళ్లిపోయి తిరిగి వచ్చి యోహానుకు ఇచ్చెను. అనగా ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన చెప్పాడు, చెప్పబడి ఉన్నది ఈ మనిషికి ఏమి జరుగును. యేసు చెప్పాడు, నేను వచ్చేందుకు అతడు ఉండినట్లయితే నీకేమి, ఖచ్చితముగా అతని ప్రాణము ఎరుగక అయితే అతని పరిచర్య కొనసాగును. 4వ అధ్యాయం ప్రకటనలో ఆయన అతని పైకి కొనిపోయాడు, రబోతున్న సంగతులు అతనికి చూపించాడు, మనము జీవిస్తున్న వాటిని, చివరకు ఈ దినమున ఈ పాఠమును చూపాడు. తర్వాత 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 18వ వచనము ఆయన చెప్పాడు, ఈ గ్రంథంలోని ఒక్క మాటను ఎవరైనా తీసివేసినప్పటికీ లేక దానికి ఒక్క మాటను కలిపినప్పటికీ జీవ గ్రంథములోండి అతని భాగము తీసివేయబడును. చూశారా, కాబట్టి దేవుని యొక్క ప్రతి మాట వలన మానవుడు జీవించును అని మనం నమ్ముతున్నాము. నేనది నమ్ముతున్నాను, అది సత్యమని నేను ఎరిగి ఉన్నాను. ఎంత చిన్నదైనా అది విషయం కాదు, అది ఒక్క మాటను తీసివేయుట, అలాగ చేయుట. ఎంత చిన్నదని, ఎంతటి గుర్తింపు లేనిది అని తలంచుట. అనేక మంది నా కెనడా దేశపు స్నేహితులు ఇక్కడ కూర్చుంటుట నేను చూస్తున్నాను. నేను కెనడాలో ఉన్నది నాకు దెప్తున్నది. కింగ్ జార్జ్ అక్కడ ఉన్నాడు. బహుళ ధాత కణాలు గట్టిపడే వ్యాధి. ఆ వ్యాధి వలన జబ్బుతోనున్న అతనికి ప్రార్థించు తరుణము నాకు దొరికినది. అతడు స్వస్థత పొందినప్పుడు ఆ రోజు అతడు స్కెలోరసిస్ వ్యాధి వలన బాధపడుతున్నాడు. ఇంకా అతనికి కడుపులో పుండు ఉన్నది. మీలో అనేక మందికి కెనడా వారికి తెలుసు, అమెరికా వారికి తెలుసు కూడా. అతడు ఒక రాజు అయితే బండిలో కూర్చుని అక్కడ దాటిపోతున్నప్పుడు చూశాను. అతడు ఒక రాజుగానే నడవడి కలిగి ఉన్నాడు. ఆమె వీధుల నుండి వచ్చినప్పుడు అతని అందమైన భార్య ఆమె యొక్క నీలిరంగు వస్త్రాలను ధరించి అతని ప్రక్కన కూర్చుని ఉన్నది. నా యొక్క స్నేహితుడు నేను కలిసి నిలబడి ఉన్నాము. ఆ బండి దాటిపోతున్నప్పుడు అలా తన తలను త్రిప్పి ఏడవటం మొదలుపెట్టాడు. అతని భుజం నా పైన నా చేయి పెట్టి ఏంటి విషయం అని నేను అడిగాను. అతడు చెప్పాడు, సహోదర అబ్రహాం, నా యొక్క రాజు రాణి అక్కడ వెళ్ళుచున్నారు. మంచిది, నేను అభినందిస్తున్నాను. నేను అనుకున్నాను, ఒక కెనడా దేశస్థుడు ప్రభుత్వ అధికారం కింద ఉన్నవాడు అలాగైనట్లయితే ప్రభుత్వ అధికారం కాదు, అయితే ఇంకా ఇంగ్లాండ్ దేశం యొక్క ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్నాడు. రాజు దారిని వెళ్తున్నప్పుడు అది కెనడా దేశస్థుని ఏడ్పించి తలదించింపించి కన్నీరు పెట్టించినది. మన యొక్క రాజును చూచినప్పుడు మనం ఏమైపోతామో అది ఆలోచిస్తే మన యొక్క భాగము రాణి. ఆ తర్వాత చిన్నపిల్లలు పాఠశాల నుండి బయటికి వచ్చారు. వారికి చిన్న బ్రిటన్ దేశపు జెండా ఇచ్చారు. కెనడా దేశపు జెండా ఏదో పిలుస్తారు. సహోదరు ఫ్రెడ్, కెనడా దేశపు జెండాను ఏమని పిలుస్తారు? యూనియన్ జాక్. ఊపిరి కొరకు వారికి ఒక చిన్న బ్రిటన్ దేశపు జెండాను వారికిచ్చారు. రాజు వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలంతా నిలబడి వారి యొక్క చిన్న జెండాలు ఊపుతూ రాజుకు అరుపులు అరిచారు. గాయక బృందాలు వాయిద్యాలు వాయించారు. దేవా రాజును రక్షించు, వీధిలో అతడు వెళ్తున్నప్పుడు రాజును రక్షించు అని వాయించారు. ఓ ఆ పునరుద్ధానమందు ఏమవుతుందో దృశ్యాన్ని నీవు చూడగలవు. వారు ఆజ్ఞిచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డలు ఉచ్చమైన తర్వాత తిరిగి పాఠశాల లోపలికి వెళ్లిపోయారు. ఆ చిన్నపిల్లలు తిరిగి వెళ్తుండగా ఒక పాఠశాల ఒక చిన్న బాలికను పొగుట్టుకున్నది. ప్రతి చోటుకు వారు ఆ చిన్న బిడ్డను వెతకడానికి కొరకై వెళ్లారు. వీధిలో పైకి క్రిందకు వెళ్లిపోయారు. చివరికి తంతి తపాల స్తంభం వెనుక నిలబడి తన చిన్న గుండె బాదుకుంటూ ఏడుస్తుంది ఈ చిన్నపిల్ల. చిన్న బుడత, సన్నగా పుట్టిగా ఉన్న అమ్మాయి. ఉపాధ్యాయురాలు ఆమెను పట్టుకున్నది. ఏంటి విషయం, రాజును నీవు చూడలేదా అని ఆమన్నది. అవును రాజు, నేను చూశాను. అడిగినది, నీవు నీ జెండా ఊపలేదా? అవును నా జెండాను ఊపాను అని చెప్పినది. అలాగైతే నీవెందుకు ఏడుస్తున్నావు అని ఆమె అడిగినది. ఆమె చెప్పినది, చూడు పంతులమ్మగారు, నేనెంతో చిన్నదానని, మిగతా వారు నాకంటే పెద్దవారు. వారు నా ముందు నిలబడ్డారు, నా జెండాను ఊపాను, అయితే అతడు అది చూడలేదు అని చెప్పినది. ఆమె దాన్ని గుర్చి వ్యధ చెందినది. అలాగైతే ఆ చిన్నపిల్ల రూపాన్ని బహుశా కింగ్ జార్జ్ చూడకపోవచ్చును. ఆమె యొక్క దేశభక్తితో ఉన్న గుండెను అతడు చూడకపోవచ్చును. అతని ఎడల ఆమె యొక్క భావాన్ని అతడు చూడలేకపోవచ్చును. ఆమె ఎంతో చిన్నది, అయితే అది మన రాజు ఎల్ల కాదు. ఓహో, మనము చేయు అతి చిన్న కార్యమును ఆయన అది చుచును. మన హృదయంలో ఉన్న అతి చిన్న కార్యములు తలంపులు, మనమేమి చేస్తున్నామో అదెంత చిన్నదో ఆయనకు తెలుసును. మనము ఆయన ఎలా సేవించాలి? మనము ఒకరి ఎల్ల ఒకరము పరిచర్య చేయటం ద్వారా. నేను నిన్ను ప్రేమించకపోతే నేను ఆయన ఎలాగూ ప్రేమించగలుగుతాను? చూశారా, ఈ నా చిన్నవారిలో ఒకరికి మీరు చేసింది కనుక మీరు నాకు చేసింది. చూశారా, చేయకుండా చిన్న విషయాల్లో మనం విడిచిపెడతాము. కొన్నిసార్లు గొలుసునంతటినీ తెంపుతుంది. చూశారా, స్వేచ్ఛగా వెడతాము సంఘశాఖల మనస్తత్వంతో. నిజంగా ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ చిన్న విషయాలు మర్చిపోతాము. ప్రతి ఒక్క దేవుని వాక్యము అవసరమైనది. దానిలో ఏది విడిచిపెట్టబడదు. అందులోనది ప్రతి ఒక్కటి మనము తీసుకోవలసి ఉంటున్నది. అది ఎలాగు వ్రాయబడినో అలాగే తీసుకోవలసి ఉన్నది. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈ లౌకిక సంఘ కాలంలో యేసు చెప్పుచున్నాడు. మీరు గమనించున్నారా, ఆయన సంఘములో ఉండి ఆయనను బయటకు నెట్టి వేసిన ఒకే ఒక సంఘకాలము. మిగతా అన్ని సంఘకాలలో ఆయన సంఘం లోపల ఉన్నాడు. మెథడిస్ట్ వారి ద్వారా, లూథరన్ మొదలగు వారి ద్వారా సంఘములో లోపల ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన బయట ఉన్నాడు. మన యొక్క మూఢభక్తి మొదలైనవి ఆయన్ను సంఘములో నుండి బయటకు పారదోలినవి. అయితే ఆయన బయటే నిలబడి ఇంకా తట్టుచుని ఉన్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేలా నేను లోపలకు అతని యొద్దకు వచ్చి వారితో భోజనము చేయదును, అతని కళ్ళకు స్వస్థత ఇచ్చేదను, వస్త్రములు పరలోక ఐశ్వర్యములు అతనికిచ్చేదను. తట్టుచున్న నా స్వరము వినువానికి వినవానికి. ఆ చిత్రాన్ని చిత్రీకరించిన లేక ఆ ద్వారము యొద్ద అది చేసిన కళాకారుని పేరు నేను తలంచనని అనుకుంటున్నాను. అన్ని గొప్ప గొప్ప చిత్రాలని ప్రఖ్యాతి గల భవంతిలోనికి తీసుకుని రాబడక ముందు మొట్టమొదటిగా విమర్శకుల శాలలోనికి తీసుకుని వస్తారు. అది మీకు తెలుసా, ఆ ఆరంభ రంగు ఇప్పుడు లక్ష డాలర్ల పరుగుతున్నది. చూశారా, అయితే అది సంఘం వల్లే విమర్శకుల శాలలో గుండా వెళ్లవలసి ఉన్నది. మనం వెళ్తాము. నీవు పరిశుద్ధ గుండ్రాయిగా పిలవబడబోతున్నావు. అన్ని విధాలుగా నువ్వు పిలవబడబోతున్నావు. అయితే నీ యొక్క స్థానాన్ని నీవు క్రీస్తులో పట్టుకున్నట్లయితే, అలాగినట్లయితే ఒకనొక దినమున ఆయన మనలను ప్రఖ్యాతిగాంచిన భవంతిలో ఉంచును. అయితే మొదటిగా మనము విమర్శకు నిలవబడవలసి ఉంటున్నది. మన యొక్క చిన్నతనము ఎక్కడుంటుందో అక్కడ అది చీల్చబడుతున్నది. శిక్షను ఉపేక్షించిన అతడు దుర్భీజుడే, దేవుని యొక్క కుమారుడు కాదు. అతడింతగా సంఘములో చేరడని కాదు, అతడు ఏమి చేసినని. అతడు శిక్షను భరించకపోతే అతడు దుర్భీజుడు. అతడు నిజమైన దేవుని బిడ్డ కాదు. అయితే నిజమైన అసలైన దేవుని బిడ్డ లోకము ఏమి చెప్పినప్పటికీ లెక్క చేయడు. ప్రతిది కూడా రెండవది, అతడు తన మనస్సును క్రీస్తు మీద ఉంచుకుంటాడు. అది సరిపోతుంది. అవును, క్రీస్తు ఏమి చెప్తాడో అతడిది చేస్తాడు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో ఆయనతో వారు ఉంటారు ఎక్కడైనా. తరువాత ఆయన గుపించుట ఆయన సన్నిధి. ఆయన ఏమి చేయను చూడండి, ఆయన ఎల్లప్పుడూ ఆయన పెద్దలతో ఆయన పెళ్లి కుమార్తెతో ఉంటాడు. ఆయన ఆమెను ఆకర్షించుచున్నాడు. ఒక దినమున పెళ్లి విందు జరగబోతున్నది. ఎలాగైతేనేమి, అది విమర్శకుల మధ్యకు వెళ్లిపోయినది. ఎందరో గుంపు విమర్శకులు ఈ చిత్రకారుని చుట్టూ చేరారు. అతని పేరు నేను తలంచలేకున్నాను. మైకేలేంజిలోను నేను తలస్తున్నాను. అయితే అతడు మోషే యొక్క ప్రతిమను, ప్రతిమ యొక్క చిత్రకారుడు. అయితే అతని పేరు నేను ఆలోచించలేకున్నాను. అయినప్పటికీ అయితే అతడు అన్నాడు, నీ యొక్క చిత్రం ప్రాముఖ్యమైనది, ఖ్యాతిగాంచినది. ఇంకా అన్నాడు, చిత్రమును గుర్చి వ్యతిరేక్తముగా చెప్పగలిగినది నాకేమీ లేదు. అతడు అన్నాడు, ఎందుకనగా ఆయన తన చేతిలో లాంతరు పట్టుకుని ఉన్నాడు, రాత్రి కటిక చీకటిలో ఆయన వచ్చుచున్నాడని అది చూయించుచున్నది. అతడన్నాడు, తరువాత ఆయన తలుపు వద్ద ఉన్నాడు, తన తల, తన చెవి దుర్బలమైన పిలుపును పొగట్టుకుని వద్దు సుమా. ఆయన తన చెవిని తలుపు వైపు తిరిపి ఆయన తలుపు యొద్ద గొల్లమని శబ్దం చేస్తున్నాడు. అతడు చెప్పాడు, అయితే అయ్యా, నీ పటములో నీవు ఒకటి మర్చిపోయావు. చిత్రకారుడు దానికి రంగు పూయుటకు జీవితకాలము తీసుకున్నాడు. అతడన్నాడు, అయ్యా, నేను మర్చిపోయింది ఏంటి అని. అతడు చెప్పాడు, ఆయన ఎంతగా తట్టాడని కాదు, చూడు, దానికి గడి పెట్టడము నీవు మర్చిపోయావు. తలుపుకు గడి లేదు. నీవు తలుపును గమనించితే దానికి గడి లేదు. ఓహో అన్నాడు చిత్రకారుడు, నేను అలాగే చిత్రీకరించాను. అయ్యా చూడండి, అతను చెప్పాడు, గడి లోపల ఉన్నది, తలుపు తెరివి వాడవు నీవు, నీవు తలుపును తెరువు. మనిషిని యొక్క తలుపు వద్ద ఒక మనిషిడు ఎందుకు తడతాడు? అతను ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు, లోపలికి వెళ్ళడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా ఒకటేదో నీకు చెప్పుడుకు ప్రయత్నించవచ్చు, ఒకటేదో నీతో మాట్లాడటానికి ఆశపడుతున్నాడు. నీ కొరకు ఒక వర్తమానము అతని వద్ద ఉన్నది. ఆ కారణము చేత ప్రజలు మరొకరి తలుపు తడతారు. అది చేయుటకు వారికి ఒక కారణముంటున్నది. ఒక కారణము లేకుండా అక్కడికది జరగదు. వెళ్ళుటకు ఒక కారణము లేకుండా ఒక మనిషిడు తలుపు యొద్దకు నీవు వెళ్ళవు. దర్శించుకు ఏమీ లేకపోతే ఒక వర్తమానం అతనికి ఇవ్వు, లేక ఒకటి ఇవ్వు. మరొక మనిషి తలుపు యొద్దకు వెళ్లి తట్టుటకు ఒక మనిషికి ఒక కారణము కలదు. ప్రశ్న ఎక్కడ ఉంటుందో అక్కడే జవాబు ఉండవలసి ఉంటున్నది. జవాబు లేకుండా ప్రశ్న ఉండలేదు. కాబట్టి దానికి బైబిల్ గ్రంథంలో మనము ఎదురు చూస్తున్నది. ఈ దినపు ప్రశ్నలకు బైబిల్ జవాబు కలిగి ఉన్నది. క్రీస్తే జవాబు. జీవితకాల సమయాల్లో అనేక ప్రాముఖ్యమైన వారు తలుపును తట్టారు. గతించిన కాలంలో అనేకులు తట్టారు. ఒకవేళ కాలవ్యవధి కాపాటు కొరకై అనేక మంది ప్రాముఖ్యమైన వారు ఉన్నారు, తట్టిన వారు. మొదటి విషయం, ఒకవేళ ఒకరు నీ తలుపు తట్టినట్లయితే నీవు దిగిపోయి తెరను వెనుకకు లాగుతావు. అక్కడ ఎవరున్నారా అని తెలుసుకోవటానికి నీవు అలా చేస్తావు. మనం ఈ దినాన చెప్తున్నట్లుగా నీ విశ్రాంతి లేకుండా ఉన్నట్లయితే ఆలయానికి వెళ్లటకు ఎంతో తొందర, ఇది చేయటకు ఎంతో తొందర. తెలుసా, ఆ రకమైన దానిని మా సంఘం నమ్మదు. చూశారా, మేము కొద్దిగా కార్యక్రమానికి బయట ఉన్నాము, కొన్నిసార్లు వాక్యములకు. అయితే తెరను వెనుకకు లాగుతావు, లాగుము. అప్పుడు ఎవరు నిలబడి ఉన్నారో చూస్తావు. ప్రాముఖ్యమైన మనిషి ఉన్నట్లయితే త్వరగా తలుపునందుకు నీవు పరుగులు తీస్తావు. ఇప్పుడు కొద్దిగా వెనుకకి వెళ్దాము, తటిని కొద్ది మందిని తీసుకుందాము. అనేక వందల సంవత్సరాల క్రితము ఐగుప్తులో ఉన్న ఫరోను గుర్చి వెనుకకు వెళ్లి ఆలోచించేద్దాము. ఐగుప్తు రాజైన ఫరో సాధారణమైన రైతు ఇంటికి వచ్చుట, ఈ రైతు ఒక విధముగా ఫరోతో అంగీకరించట్లేదు. అతని యొక్క రాజకీయాలను ఇతడు నమ్మట్లేదు, అతనితో ప్రతికూలిస్తున్నాడు. అయితే ఇక్కడ ఐగుప్తులో మట్టి తొక్కే వాని ఇంటి వద్ద, ఇటుకులు తయారు చేయి వాని వాకిలి వద్ద అలాగని మనం పిలుద్దాం. అతని వాకిలి వద్ద ఫరో నిలబడి ఉన్నాడు. అతడు తన తెరను పక్కకు లాగాడు. అక్కడ బలవంతుడైన ఫరో తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. అతను తడుతున్నాడు, అతని ముఖములో నవ్వున్నది. ఆ రైతు కూలి తలుపును తెరుస్తాడు. ఘనమైన ఫరో గారు, రండి, నీ దీనదాసుడు నీ యొక్క కటాక్షానికి పాత్రుడు కాక. నా యొక్క గోడల మధ్య ఏది ఉన్నప్పటికీ, ఫరో గారు, అందుకై నేను దాసునై ఉంటాను. నా సహోదరులను మించి నీవు నన్ను ఘనపరిచావు. నీవు నా ఇంటిలోకి వచ్చావు. నేను పేదవాడను. కేవలము నీవు రాజులను, ఘనులను, ప్రాముఖ్యులను మాత్రమే దర్శిస్తావు. నేను అప్రాముఖ్యుడను. అయితే నీవు నన్ను దర్శించావు ఫరో గారు, నీవు నన్ను గౌరవించావు. నీ దీన సేవకుడు ఏమి చేయవలసి ఉండేను నీకు? ఫరో ఏదడిగినప్పటికీ, చివరికి తన ప్రాణాన్ని అడిగినప్పటికీ అతడు ఇస్తాడు. ఖచ్చితం, అది గౌరవము. లేక ఉదాహరణకు చెప్దాము, జర్మనీకి నాయకుడగు గతించిన అడాల్ఫ్ హిట్లర్ సైనికుల గృహానికి అతడు వెళ్ళినట్లయితే ఏమవుతుంది? ఆ నాజీ సైనికులందరూ చుట్టూ ఉంటారు. మొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒకరు తలుపు తడతారు. ఆ చిన్న సైనికుడుంటాడు, ఆ, ఏ ఉదయం, నేను అశుభాన్ని భావిస్తున్నాను, భార్య, వారిని వెళ్ళమని చెప్పు. ఆమె తలుపునందుకు వచ్చినది, తెర వెనుకకు లాగినది. ఆమె అన్నది, భర్తగారు, భర్తగారు, త్వరగా ఎదురుద్దుకు. ఏంటి విషయం? ఎవరక్కడ నిలబడి ఉన్నది? హిట్లర్, జర్మనీ యొక్క నాయకుడు. అయ్యో, ఓ చిన్న సైనికుడు వెనుకకు దూకాడు. తన వస్త్రా త్వరగా సరిచేసుకున్నాడు. శ్రద్ధగా నిలబడ్డాడు. తలుపు నద్దుకు నడుచుకుంటూ వెళ్లిపోయి తలుపు తాళము తీశాడు. తలుపు తెరచాడు. హిట్లర్ గారు, శుభములు మీకు, స్వాగతం హిట్లర్ అని చెప్పాడు. అతని దినాల్లో జర్మనీలో అతని గొప్పవాడు. నేనేమి చేయాలని కోరుకుంటున్నారు? వెళ్ళు, కొండ అవతలకు ఎగిరి దూకమని చెప్పినట్లయితే అతడు చేస్తాడు. ఎందుకని? నాజీల దినాలలో అడల్ఫ్ హిట్లర్ కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి జర్మనీలో లేడు. అతడి గొప్ప మనిషి, ఎటువంటి ఘనత అది! అతడు కేవలం జర్మనీలను గొప్పవాణి మాత్రమే దర్శించేవాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాదాలు తుడిచేవాని వాకిలి వద్ద ఉన్నాడు. ఓ, నిజంగా అది అతనికి ఎంతో ఘనత. ఇప్పుడు ఫ్లాగ్ స్టాఫ్ సంగతి ఏంటి? గృహానికి సమీపంగా దాన్ని మనము తీసుకొద్దాం. ఈ మధ్యాహ్న వేళలో మన యొక్క అధ్యక్షుల వారు మిస్టర్ జాన్సన్ గారు, ఎల్బి జాన్సన్ ఇక్కడ ఒక చోట విమానం దిగినట్లయితే మనమంతా ఒకే తరగతి ప్రజలేమైంటున్నాము. మనమంతా పేదవారము. బహుశా ఒకరు చిన్న మంచి ఉద్యోగము కలిగి ఉండవచ్చును. బహుశా ఒకరు చిన్న మంచి ఇంటిని కలిగి ఉండవచ్చును. అయితే మనమంతా మానవులము. అయితే అతడు ఇక్కడున్న మనలో బహుశా దీనాతి దీనుడైన ఒకరింటికి వస్తే అతడు తలుపు తడతాడు. నీవు తలుపునందుకు వెళ్తావు. అక్కడ అధ్యక్షుడు ఎల్బి జాన్సన్ నిలబడి ఉన్నాడు. అది ఘనమైన ఘనత కాదా? రాజకీయాల్లో నీవు అతన్ని వ్యతిరేకించవచ్చును. అయితే నీ యొక్క తలుపు వద్ద సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నిలబడి ఉంటే నీకు ఘనత. నీవెవరు? నేనెవరు? అక్కడ లిండన్ జాన్సన్ నీ తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. నీవు సామ్యవాద సిద్ధాంతవాదివి కావచ్చును, లేదా గణతంత్ర రాజ్యవాదివి కావచ్చును, లేక లక్షల మైళ్ళలో అతన్ని విభేదించవచ్చును. ఆయనను అది గౌరవమవుతుంది. ఎందుకో తెలుసా? ఈ గౌరవం నీకు ప్రసాదించబడింది కాబట్టి. ఈ రాత్రి టెలివిజన్ దాని తెరపైన దాన్ని ఉంచుతున్నది. ఖచ్చితంగా మధ్యవేళ వార్తాపత్రికలు, ఇక్కడ ఫ్లాగ్షిప్ పత్రికలో జాన్ డోయ్లో ప్రాముఖ్య ప్రకటనలో పెడతారు. సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నిన్న ఫ్లాగ్షిప్కి వచ్చి ఏలాంటి ఆహ్వానం లేకుండగానే, పిలుపు లేకుండగానే నీ తలుపు తట్టెను ఎంతో దీనత్వము. నీ యొద్దకు వచ్చినను, నా యొద్దకు వచ్చినను. ఆ అధ్యక్షుడికి ఎంత గొప్పవాడో అంత దీనుడైన వాడని పేరు వచ్చును. మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడట. మనం ఎన్నికలేని వారము. నీవు వేధులోనికి వెళ్తావు. అవును, నేనే ఆ వ్యక్తిని. అధ్యక్షుడు నన్నే దర్శించినది అని చెప్తావు. సరిగా నిలబడు. నీ ఆకృతి తాలూకు నాకివ్వు. నావేపు సరిగా చూడు. నీవు నడిచి వెళ్తున్నప్పుడు నీవు ఎలా కనిపిస్తున్నావు? నీవు ప్రాముఖ్యమైన వ్యక్తివి అవుతావు ఖచ్చితంగా. ఇంగ్లాండు దేశపు రాణి పరిపాలనలో నీవు ఉండినప్పటికీ ఆమె వచ్చినట్లయితే ఇంగ్లాండు దేశపు రాణిని కొందరు స్త్రీలు మీలో గౌరవించడం వలన అది ఘనత అవుతున్నది. మీరు ఆమె యొక్క రాజ్య పాలనలో ఉన్నప్పటికీ అయితే ఆమె ఘనమైన వ్యక్తి. అయినప్పటికీ ఈ కాలంలో లోకములో ఆమె ఘనమైన వ్యక్తి ఖచ్చితంగా. రాజకీయంగా మాట్లాడుచున్నాము, ఆమె అటువంటిదే. అయితే ఆమె మీ గోడ మీదనున్న చిన్న చిత్ర వస్తువును అడిగితే నీకు ఎంతో విలువైనది. నీవు దాన్ని ఆమెకిస్తావు. అలాగ చేయడం నీకు ఘనత అవుతున్నది, నిజంగా అవుతున్నది. ఆమె ఇంగ్లాండ్ దేశం యొక్క రాణి. అధ్యక్షుడు ద్వారా నీవు గౌరవించబడతావు. ఎన్నికలేని ఒక చిన్న స్త్రీని చూచుటకు ఇంగ్లాండ్ దేశపు రాణి వచ్చుటం గుర్చి ప్రతి ఒక్కరూ ఆమె తగ్గింపును గుర్చి సంభాషిస్తారు. పత్రికలు దాన్ని పట్టుకుంటవి. వార్తలు మెరుపుల్లా ప్రాకిపోతవి. అయితే అన్ని కళలలో అతి ప్రాముఖ్యుడైన యేసుక్రీస్తు మన తలుపు తట్టుచున్నాడు. తెలుసా, ఆయన నెట్టివేయబడ్డాడు. రాజులు, సామ్రాజ్య నేతల కంటే మిందగా ఉన్నవాడు ఆయన. అవునది నిజం. నీవు ఆయన్ను అంగీకరించవచ్చును. బయటకు వెళ్లిపోయి దాన్ని గురించి ఒకటి చెప్పవచ్చును. బయట ప్రపంచము నీ ముఖాన్ని నవ్వుతారు. యేసుక్రీస్తు కంటే ఘనుడైన వ్యక్తిని ఇంటికి ఎవరు రాగలుగుతారు? యేసుక్రీస్తు కంటే గొప్ప వ్యక్తిని తలుపును ఎవరు తట్టగలుగుతారు? ఎవరు చేయగలరు? నీ ఇంటిని తట్టుచున్న వారు దేవుని కుమారుడు కంటే ప్రాముఖ్యమైన వారు ఎవరు? ఆయనను దినము ప్రతి దినము ఆయన తట్టుతూ ఉన్నాడు. నీవు ఆయన అంగీకరించితే నీవు మూఢుడిగా పిలువబడతావు. కనుక లోకము తన వారిని ఎలా ఎరుగునో చూడు. అవునది నిజం. అయితే ఆయన వచ్చుటకు ఒక కారణం లేకుండా ఆయన రాడు. నీవు ఆలోచించితవా? అధ్యక్షుడు జాన్సన్ లేక ఇంగ్లాండు దేశపు రాణి లేక ఏ గొప్ప వ్యక్తి అయినా నీ తలుపుల తట్టుచుండు. గొప్పవారైన ఆ ప్రాముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క దీనత్వము ఏ విధముగా బహిర్గతమవుతున్నదో నీవు ఆలోచన చేసావా? దేవుని కుమారుని యొక్క దీనత్వము ఎంత గొప్పది! మనమెవరము? పాపులము, మురికివారము. పాపములు పుట్టిన వారము, అతిక్రమంలో దాల్చిన వారము, అబద్ధములాడుచు లోకములకు వచ్చిన వారము. దేవుని యొక్క కుమారుడే వచ్చి మన తలుపునొద్ద తట్టుచున్నాడు.
ఇప్పుడు ఇంగ్లాండ్ దేశపు రాణి నీ దయని కోరవచ్చును, నీ యొద్ద నుండి ఆమె ఒకటి తీసుకుని వెళ్ళవచ్చును. నీవు చేయుటకు ఇష్టము లేనిది చేయమని అధ్యక్షుడు నిన్ను అడగవచ్చును. నీవు వదిలిపెట్టినటువంటి ధనాగారాన్ని, అవి అతనికేమి ఉపయోగము లేనివే, అతనిను అడగవచ్చును. అయితే యేసు ఆయన తట్టుచున్నప్పుడు ఒకటి నీ కొరకై తీసుకుని వచ్చుచున్నాడు, ఆయన క్షమాపణ తీసుకుని వచ్చుచున్నాడు. అది తృణీకరించవద్దు, ఎందుకనగా ఇక్కడ న్యాయసభల్లో అది పరీక్షించబడినట్లుగా పరలోక రాజ్యములో అలాగే ఉండును. ఆయన తట్టి క్షమాపణ తెచ్చినప్పుడు నీవు నిరాకరిస్తే నీ పాపములో చచ్చిపోయి నీవు నాశనమైపోతావు. ఇలాంటి ఒక కూటమిలో నీవు కూర్చునే గౌరవం నీకున్నప్పటికీ, నీ సంఘానికి నీవు హాజరవు గౌరవం నీకున్నప్పటికీ, ఉద్యోగ కూటానికి హాజరవు గౌరవం నీకున్నప్పటికీ, నీ కాపరి సువార్త వర్తమానం బోధించుట నీ విన్నప్పటికీ నీవు నశించిపోతావు. అవును, నేనక్కడ ఉన్నాను అని శ్రోతలు చెప్పుడు నీ నిందువు. మీరంతా చెప్పగలిగినది నేను పాటలు విన్నాను, నేను ఆనందించాను, నేను సాక్ష్యాలు విన్నాను. అది నిజమే, బహుశా అవి చెప్పుడుకు నీకు కష్టమవునేమో. అయితే నీవు తృణీకరించావు. నేను ఒక యవనైపోయి ఒక యవన స్త్రీని కనుకుంటే ఏమవుతుంది? ఆమె అందంగా ఉన్నది, ఆమె ఒక క్రైస్తవురాలు, ఆమెకు అన్నీ ఉన్నవి, దానిలో ఏ తప్పు నీవు కనుగొనలేవు. అయితే మనుషుల ఆచారంలోనూ నీవు ప్రక్కన పెట్టవలసి ఉన్నది. నీవు చెప్తావు అది నిజమేనని నేను నమ్ముతున్నాను, అది దేవుడు చెప్పాడని నేను చూశాను. అయితే దాన్ని నీవు అంగీకరించవలసి ఉంటున్నది. నీవు అప్పుడు ఆ స్త్రీ నాలో భాగమవుతున్నది. అప్పుడు నీవు వాక్యములో భాగమవుతావు. అది పెళ్లి కుమార్తె. ఆయన వాక్యమైతే పెళ్లి కుమార్తె కూడా వాక్య పెళ్లి కుమార్తె అవుతుంది. చూశారా, ఖచ్చితంగా అవుతున్నది. అవును, నీవు అది అంగీకరించవలసి ఉన్నది. నీవు ఏమి చెప్పగలుగుతావో అది చెప్తావు. అధ్యక్షుడి గురించి ప్రజ్ఞలు చెప్పగలుగుతావు. అయితే యేసు మన యొక్క తలుపు వద్దకు వచ్చినప్పుడు ఆయన నెట్టివేస్తున్నాము. చూశారా, ఆయనతో మనకు పని లేదు, అయితే ఇంకొక రోజు అని చెప్తున్నాము. నీవు ఒక తలుపును తట్టినట్లయితే ఏమవుతుంది? ఒక క్షణం చిత్రాన్ని తిప్పుదాము. నీ వెళ్లిపోయి ఒకరి తలుపును తడితే వారి కొరకు నీ యుద్ధం ఒకటి ఉంటున్నది. నీవు దేవునికి ఎలాగో వారు నీకు అలాంటి వారు. నీవు చేసావా? మంచిదే. అయితే నీకు ఎటువంటి దారాలు కటబడకూడదు. కనుక నీవు ఒక తలుపును తట్టినప్పుడు వారు కిటికీలో గుండా తొంగి చూస్తారు, తెర మూసివేస్తారు, లేక తలుపులు దగ్గర వచ్చి ఇంకొకసారి అని చెప్తారు. సరే, నేను ఈ ఉదయం నాకు సమయం లేదు అంటారు. నీవేం చేస్తావో తెలుసా? బహుశా అదే నేను చేస్తాను, మిగతా వారు కూడా అదే చేస్తారు. నీవికి తిరిగి వెళ్లవు. అయితే యేసు అలాగూ కాదు, నేను నిలబడి తట్టుచున్నాను. విడవకుండా తట్టుచునే ఉన్నాడు ఆయన. వెదకుచుండు వానికి, వెదకుట కాదు వెదకుచుండుట, తట్టుచుండేవాడు తట్టుట తట్టుచుండుట కొనసాగించబడుట. చూశారా, వెదకువానికి తట్టువానికి అది. న్యాయాధిపతి అయిన న్యాయాధిపతిని కూర్చున్న ఉపమానవల్లి స్త్రీ వెళ్లిపోయి న్యాయ తీర్పును కోరినది. అయితే ఆమె అది పొందలేకపోయింది. ఆమె విడవకుండా తట్టుచున్నది, బ్రతిమలాడుచున్నది. ఆమెను తప్పించుకుంటుకై ఆమె శత్రువుకు తీర్పు తీరుస్తాను. పరలోకపు తండ్రి ఎంతగా చేయినో. చూశారా, ఆయన తలుపునొద్ద మనము తట్టుచుండవలసి ఉన్నది. తండ్రి, తండ్రి, నీవెక్కడ ఉన్నావు అని గొంతెత్తి తోటలో ఆదాము క్రిందికి పైకి పరుగులు తీసి కేకలు పెట్టవలసి ఉన్నది. కుమారుడా, కుమారుడా అని తోటలో దేవుడు క్రిందికి పైకి పరుగులు తీశాడు. చూశారా, మనమేమై ఉన్నదో అది బట్టబయలు చేస్తున్నది. నేరుగా వచ్చి పశ్చాత్తాపం చెందుటకు బదులు మనం ఎప్పుడు దాక్కుంటాము, ఒకదాని వెనుక దాగుకునేటకు మనం పరుగు తీస్తాము. చూశారా, అది కేవలం మానవ నైజము. దాన్ని మనం ఆ విధముగా కలిగి ఉంటున్నాము. అవునండి, నీకున్న శ్రేష్ఠమైన దానిని ఈ ప్రజలకు నీవిస్తావు. అయితే నీవు యేసును అంగీకరించవు. మీరని కాదు నా భావం, ఇక్కడున్న ప్రజలు అని. లేకపోతే ఒకవేళ నీవిది చేస్తావు బోధకుడా, అది ఇప్పుడే నేను చేశాను, నేనిప్పుడే నా హృదయం తెరిచాను, యేసును లోపలికి రమ్మను, నేను 10 సంవత్సరాల క్రితమే అది చేశాను, నేను 20 సంవత్సరాల క్రితమే చేశాను. చూస్తున్నారా, ఇప్పుడు నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. ఎవరినైనా నీ ఇంట్లోకి ఆహ్వానించితే, లేక ఒకరు నిన్ను ఆహ్వానించితే లోపలికి రమ్ము అని అంటావు. అవును, నాకొక ఉద్దేశం ఉన్నది, నాకొక పని ఉన్నది, పక్కనోడికి వెళ్లి నేను ఘనపరచబడాలి. చూస్తున్నారా, ఆ విధముగా అనేక మంది క్రీస్తును అంగీకరిస్తారు. నేను సంఘానికి సంబంధించిన వాడును, నేను ఇక్కడున్న చాలా పెద్ద దానికి సంబంధించిన వాడును, అక్కడ డాక్టర్ PH LL ఉంటారు చూశారా? అది పెద్ద సంఘము, అక్కడ మేయరు తదితరులు వెళ్తారు చూశారా? నేను ఆ సంఘానికి సంబంధించిన వాడిని, అతన్ని వారు చేర్చుకుంటారు అంతే. ఆయన నేను అంగీకరిస్తాను చూశారా, వ్యక్తిగత ఘనత కోసము. అయితే హృదయంలోకి యేసు వచ్చినట్లయితే ఏమవుతుంది? చాలా మంది ఆయన అంగీకరిస్తారు, ఎందుకంటే వారు నరకానికి వెళ్ళుటకు ఇష్టపడరు కనుక. అయితే యేసు నీ హృదయంలోకి వచ్చినట్లయితే ఆయన ప్రభువుగా ఉండగోరుతాడు. రక్షకుడు మాత్రమే కాదు, అయితే ప్రభువుగా కూడా. ప్రభు అనగా పరిపాలన చేయువాడు. ఆయన లోపలికి వచ్చి స్వీకరిస్తాడు. అది నిజమేనా సహోదర బ్రహం అని నీవు చెప్తావు? నిజం. నేను నిన్ను ఆహ్వానించినట్లయితే నీవు తలుపునందుకు వచ్చావు, నీవు తలుపును తట్టావు, నేను బయట చూచి అవును లోపలికి రమ్ము అని చెప్తాను. నీవు సహకరించగలిగితే అలాగూ చేయి. అయితే ఇప్పుడు నీవు లోపలికి వచ్చి నా ఇంటిలో తర్జన భర్జన చేయుటకు నేను ఇష్టపడను, నీవు తలుపునొద్దున నిలబడు అని చెప్పినట్లయితే జ్ఞాపకముచ్చుకో, మన యొక్క పాఠం లోపలున్న తలుపుకు తలుపులు. మానవ హృదయములకు లోపల అక్కడ చాలా చిన్న తలుపులున్నవి. ఆ యొక్క చిన్న తలుపులు అనేకమైన వాటితో కప్పబడి ఉన్నవి. ఆయన లోపలికి రాణిస్తే అదంతా అది కాదు. ఆయన లోపలికి వచ్చినట్లయితే, నేను ఇంటిలోకి వచ్చినప్పుడు నీవు నన్ను తలుపునొద్దకు ఆహ్వానిస్తే, సహోదర అబ్రహాం లోపలికి రండి, నిన్ను చూచుటకు నాకెంతో ఆనందం అని చెప్తే మంచిది. నీ ఇంటిలోకి వచ్చుట అది నాకు భాగ్యమే అని నేను చెప్తాను. ఓ అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నారా సహోదర అబ్రహాం? ఇంటి లోపలికి వెళ్ళు, నీ ఇంటి వల్లనే భావించు. ఓహో, నేను శీతాకాల యంత్రం యొక్క వెళ్తాను, ఆ పెద్ద మాంసపు రొట్టెలు సుమారు అంతా నేను తీసుకుంటాను, నా చెప్పులు విడిచి పడగదులకు వెళ్లి పండుకుంటాను. నేను నిజంగా తిన్నంతగా సునాద సంవత్సరాన్ని అనుభవిస్తాను. ఎందుకని? ఎందుకనగా ఆహ్వానించబడినానని భావన పొందుకున్నాను కాబట్టి. నీవు నాకు ఆహ్వానమిచ్చావు, నీవు నాకు ఆహ్వానమిచ్చినందుకై నేను నిన్ను అభినందిస్తాను. అయితే నేను నీ ఇంటి లోపలికి వచ్చేట్లయితే నీవు ఇక్కడ తలుపునొద్దు నిలబడు, అవివి మాట్లాడవద్దు అని నీవు చెప్తే నేను ఆహ్వానించబడినట్టు కూడా అనుకోను. మీరు లేదు కదా చూశారా? మీరు ఆహ్వానించబడినట్లుగా భావించరు. ఒకరు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించి ఆగు, లోపలికి రా, అక్కడ నిలబడు అని అంటే, ఇప్పుడు మానవ హృదయంలోకి నీ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న తలుపు ఉన్నది, వాటిలో రెండింటి గుర్చి మనం మాట్లాడుకుందాము అవునా? వీటన్నిటి గుర్చి పఠనము చేయటానికి మనకు సమయం లేదు, ఎందుకంటే అందులో చాలా ఉన్నవి. అవును, అయితే ముందున్న 10 నిమిషాల్లో 2-3 గుర్చి మాట్లాడుకుందాము. మానవ హృదయం యొక్క కుడి చేయి భాగమున తలుపులోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు ఒక చిన్న తలుపు కుడి భాగాన ఉన్నది. అక్కడున్న అది గర్వము అను తలుపు అని పిలవబడుతుంది. ఓహో అయ్యో, ఆ తలుపులోనికి ప్రవేశించుటకు నీవు వెళ్ళవద్దు. ఆ తలుపునొద్ద ప్రభువు అక్కడ ఉండుటకు, ఆ గర్వము యొద్ద ఉండుటకు వారు ఇష్టపడరు. నేను ఉన్నత వంశము, నాకు నేనే ఉంటాను. ఓ అవును, నేను ఇప్పుడు చూస్తాను, నేను నీకు చెప్తాను, నేను చూసారా? అది గర్వము. అందులో అనుచితంగా జోక్యము చేసుకోవద్దు. గర్వము తలుపు నీవు మూసినంత కాలము ఆయన ఆహ్వానముగా భావించడు. ఆయన నిన్ను అనచవలసి ఉంటుంది, గమనించారా? అందుకొరకు ఆయన వచ్చినది. నేను ఇక్కడికి వెళ్లిపోయి మిగతా వరివలే నడవాలని నాకు చెప్పుచున్నానని నీ భావమా? సరే, నీవు చేయనవసరం లేదు, ఒకటిది మాత్రము నిశ్చయము. సరే, తర్వాత సమయంలో వ్యాపార సమావేశానికి నేను వెళ్లినప్పుడు నేనేమి చేయదునని నీవు అనుకుంటున్నావు? నేను నా యొక్క యజమాన్ని రేపు కలిసినట్లయితే నేనేమి చేయాలి? ఆ ఆత్మ నా మీదకి పొందుకోవలసి ఉన్నది. నా పని మధ్యలోనే నేను ఎగిరిపోయి వెళ్లి భాషలతో మాట్లాడుతున్నాను, అది నన్ను అణచుతున్నది. లేదు, అక్కడ నుండి బయటికి రా. చూశారా, అక్కడే నీవున్నావు. అవునా? అవునా, యేసు వచ్చుటకు నీవు అనుమతి ఇవ్వనివ్వు. నీవు సంఘములో చేరుతావు, నీ పేరు పెట్టుకుంటావు, నీ రక్షకుడిగా యేసును అంగీకరిస్తావు. అయితే ఆయన ప్రభువుని సంగతిని గుర్చి ఏంటి? సంపూర్ణ అధికారము ఆయన కలిగిన్నప్పుడు. ఆయన ఎప్పుడు ప్రభు? అన్ని ఆయనకున్నవి, ఆయనకు సంబంధించినవి. చూశారా, నీవు సంపూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకున్నావు. అయితే ఆ చిన్న గర్వము, ఓ స్త్రీలని మేము కూడా అని నీ భావమా? మా తల వెంట్రుకలు మేము పెంచుకోవలసి ఉన్నదా? సరే, అది ఆయన చెప్పిందే. మేము రంగులు పూసుకునుట, రకరకాలుగా తయారవుట మేము మానుకోవాలనా? అది ఆయన చెప్పిందే. నా యొక్క కుటుంబాన్ని గురించి వారేం తలచుచున్నారు? వారు నన్ను పాతకాల ధనం అంటున్నారు. సరే, నీ గర్వం నుచ్చుకో, ముందుకు సాగిపో. ఆయన తలుపు నిలబడి ఉన్నాడు, ఎంత దూరం వెళ్లాలో అంతవరకు పెడతాడు. అయితే నీవు తలుపు తెరచుటకు సంసిద్ధమైతే ఆయన లోపలకు రాగలడు, నీకై పరిశుభ్రం చేస్తాడు. ఈ చెత్త బుట్టల్లోకి పొట్టి లంగాలు వెళ్లిపోతవి, రంగులు పూసుకునుట తిరిగి చెత్త కుండల్లోకి తిరిగిపోతవి. క్షౌరము చేయవాడు స్త్రీల వెంట్రుకలు కత్తిరిస్తే, నిజ విశ్వాస యొక్క వెంట్రుకలు కత్తిరిస్తే ఆకలితో చనిపోతాడు. అది కాదు అంటావు? అవును, అది కూడా జరుగును. అది బైబిల్ చెప్పుచున్నది. అవునది నిజం. చూశారా, అక్కడ ఒక చిన్న మాట ఉన్నది. అక్కడ ఆయన నీకు అవసరం లేదు. సరే, నా సంఘ కాపరి ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. అది బైబిల్ చెప్పినది. ఆ విధముగా చేయుట స్త్రీకి సిగ్గుచేటు. సరే, నీవు చెప్తావు సహోదరు అబ్రహాం, పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకోవాలి, ఇది ఎలాగూ అది ఎలాగూ అటువంటివి మాకు బోధించవలసి ఉన్నది అని అంటావు. నీ యొక్క నీకు తెలియకుండా నీవు ఎలాగూ బీజగణితము నేర్చుకోగలుగుతావు, ఎలాగ నడవలను, ఎలాగుండవలను, ఎలాగ వస్త్రాలు ధరించవలను, చివరికి అవి కూడా తెలియదు. ఈ దినాన ఈ స్త్రీలను వీధుల్లో చూడటం సిగ్గుచేటు. ఒక స్థలానికి నేను వెళ్లాను. కొందరు పెడదారి బట్టిన గుంపు లోపలికి వచ్చారు. ఆ మనిషికి వారి కళ్ళలో వెంటుకలున్నవి. వచ్చి వారి వీపు పైన వెళ్లాడుతున్నాడు. నవ నాగరికత వారు వల్లెవల్లి అలా ఉన్నారు. పాఠశాలలోని చిన్నపిల్లలు ధరించినట్టుగా పెద్ద చెప్పులు తొడుక్కుని నోరు సగం తెరుచుకున్నాడు. వారు నేరగాలని నీవు చెప్పవచ్చును. ఆ విధముగా అక్కడికి నడుచుకుంటూ వచ్చి, మేము ఫ్రెంచి వారము అన్నాడు. తన వ్యాపారములో అటువంటి వారిని ఎవరు అద్దెకు తీసుకోగలరు? జీవనము ఏ విధముగా కొనసాగిస్తారు? అక్కడిద్దరు అబ్బాయిలు కూర్చుని ఉండుట నేను చూశాను. ఈ బీట్నిక్ పాడేవారు చేసినట్లుగా అక్కడున్న విశ్వవిద్యాలయం నుండి వారు వచ్చారు. లేక వారు నల్లులు, తూనీగలు, లేక మరేదోని పిలుచుకుంటారు. ఇంగ్లాండ్ నుండి కొందరు అలాంటి వారు వస్తారు. తర్వాత అలాంటి వారిని ఎవరు అద్దెకు పనిచేయించగలుగుతారు? వ్యాపారస్తున్న మీరు మీ వ్యాపారాలలో అటువంటి మనిషిని మీరు పెట్టుకుంటారా? మీరు అలాగ చేసినట్లయితే ఒకటి ఉంటున్నది, నీవు ఇంకా సెలవుకు సమీపంగా లేవు సుమా. వేధుల్లో ఉన్న ఈ స్త్రీలను చూడు, అది అవమానకరము. బహుశా అమాయకమైన స్త్రీలు ఈ చిన్న వస్త్రాలు ధరించవచ్చును. అవునా? వారు అగ్గుపించే విధము అది అవమానకరమైన విషయం. సరే, ఎందుకు అని నీవు చెప్తావు? స్త్రీలు, మీరు వ్యభిచారం చేస్తున్నారు. వారు చెప్తారు, యవన పురుషుడా, ఒక్క నిమిషం ఆగు, నేను ఎంతో పవిత్రురాలను. నీ యొక్క తలంపులకు అది సరే, అది కావచ్చును. వైద్య పరీక్ష ద్వారా రుజువు చేయబడుతుంది, నీవు అలాగేనని. అయితే జ్ఞాపకముచ్చుకో, తీర్పు దినాన నీ వ్యభిచారం చేసినందుకు నీవు జవాబు చెప్పవలసి ఉన్నది. యేసు చెప్పాడు, ఎవడైనను మోహపు చూపుతో స్త్రీని చూచినేలా అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడవును. నీకు నీవు అతనికి అప్పజెప్పుకున్నావు. చూశారా, దయ్యం ఎంతగా వారిని గుడ్డివారినిగా చేసినదో, అది అవమానకరము, సిగ్గుచేటు. మీరు గమనిస్తున్నారా? వారొక ఆత్మను పొందియున్నారు. అది చేయనది ఒక ఆత్మ, అది ఒక అపవిత్రాత్మ. అయితే నిజమైన పరిశుద్ధాత్మ స్త్రీని క్రమముగా పరిశుద్ధముగా వస్త్రములు కట్టుకునేలాగున చేస్తున్నది. చేయును. నా భార్య ఒకసారి నాతో చెప్పినది, మేము ఈతుల నుండి వెళుతున్నాము. ఒక వస్త్రం ధరించిన ఒక స్త్రీని మేము చూశాము మా ప్రాంతం వెనుక. అదెంతో వింతైన విషయం. చూస్తున్నారా, అక్కడున్న చాలా మంది పెంతికొస్తు వారు కాదు. కాబట్టి ఆమె వస్త్రం ధరించుకుంటుటకు ఆమె వస్త్రము ధరించుకుని ఉండుట మేము చూశాము. ఆమె అడిగినది, బిల్లీ, ఇంకా అన్నది, ఆ స్త్రీలు కొందరు నాకు తెలుసు. ఆ మందిరాలలో గాన కచేరీలో వారు పాటలు పాడతారు. నిజమే అని అన్నాను. వారు క్రైస్తవులని చెప్పుకుంటారు అని అన్నది. చూడు ప్రియా, చూడు, మనం కాదు, మన వారెందుకు కాదు, మన వారు ఎందుకు కాదు అని అడిగినది. నేను చెప్పాను, చూడు ప్రియా, మనము వారి యొక్క జాతే కాదు. ఆమె అన్నది, ఏంటి? ఆమె అన్నది, వారు అమెరికా వారు. ఆ, అయితే మనము కాదు అని నేను చెప్పాను. మనము కాదా అని ఆమె అడిగినది. కాదు అని నేను చెప్పాను. నేను చెప్పాను, నేను జర్మనీకి వెళ్ళినప్పుడు జర్మనీ ఆత్మ నేను తెలుసుకున్నాను. నేను ఫిన్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్నానాలు చేసే వాటిలో ఫిన్లాండ్ వారైన మీకు అనేకులు కదా తెలుసు, స్త్రీలు పురుషులు స్నానం చేస్తారు కలిసి. అది కేవలం ఫిన్లాండ్ దేశం ఆత్మ, మంచి ఘనమైన వారు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్లి చూచినా దేశం యొక్క ఆత్మ నీవు చూస్తావు. నీవు ఆలయానికి వెళ్లి సంఘ కాపరిని గమనించు, అతను రేకెత్తిపోయి అలాగే కొనసాగుతుంటే సమాజం ఆ విధంగానే ఉంటారు. చూశారా, పరిశుద్ధాత్మక బదులు ఒకరి ఆత్మను ఒకరు తీసుకుంటారు. అంచేత తబ్బిబ్బులైన బైబిల్ బోధ మనకు ఎక్కువగా ఉన్నది. నమూనాకు తిరిగి వచ్చుడికి బదులు ఒక సంఘశాఖ యొక్క ఆత్మను వారు తీసుకున్నారు. అవునా? యేసు వచ్చి నిజమైన సత్య సువార్తను పరిచయం చేస్తున్న దినాలు ఇలాగో ఆ విధంగా వాక్యం వారికి కృతగా ఉన్నది. ఆయన దెయ్యం అని వారన్నారు, ఆయన బయల్జెబూబు అని అన్నారు. చూశారా, అయితే అక్కడ మీరది పొందుకుంటారు. ఆమె అన్నది, అలాగైతే మనము అమెరికా వారం కాదు, మనమెవరం? మనం మన రాజ్యం పైన ఉన్నది అని నేను చెప్పాను. చూశారా, మనము స్వతంత్రులము, తిరిగి జన్మించిన వారము, దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది. చూశారా, అక్కడ ఉన్నట్లుగా ప్రవర్తించుడి. అక్కడి నుండి వచ్చిన ప్రతినిధులు మీరు. నేను చెప్పాను, ఇక్కడ మనం పౌరులము, శరీరరీతిగా జీవిస్తున్నాము. అయితే మన ఆత్మ, మనం యాత్రికులము, పరదేశులము.
ఇప్పుడు లోకానికి పరాయి వారము. చివరికి మన స్వతంత్ర దేశానికి ఆయనలో భాగమౌటకు, ఆయన వాక్యమౌటకు ఆహ్వానము మన హృదయమును తట్టినప్పుడు దాన్ని మనము అంగీకరించాము. వాక్యం మనను స్థిరపరచినది, మనల్ని జీవింపు చేసినది, క్రైస్తవులుగా ప్రవర్తించుట్లుగా చేసినది.
చిన్న కథ. కొంచెం కాల క్రితము దక్షిణాదిలో ఒక రాజు లేదు ఒక బేరంగాడు బేరం చేసేవాడు ఉన్నాడు. వారు బానిసలను అమ్ముతారు. అది వేరు చేయు కాలం. దక్షిణాదిన వారికి బానిసలున్నారు. వారు వెళ్లిపోయి వారిని కొంటారు. మీరు ఎలాగున్నా మూకముడిగా కార్లు కొన్నట్లుగా కొంటారు. నేను ఒక సమగ్రమైనదిగా చేయవాడను. ఖచ్చితంగా నా అర్థం వేర్పాటు చేయువాడని నేను ప్రత్యేకపరచువాడను. వారెంతగా తర్కించినా నాకు లెక్కలేదు. సమగ్రమైనదిగా చేయువాడనై ఒక క్రైస్తవుడుగా నీవు కాలేవు. అది ఖచ్చితంగా నిజమే. చివరికి దేవుడు దేశములనే వేరు చేశాడు. ఆయన ప్రజలను ఆయన వేరు చేయను. వారి మధ్య నుండి బయటికి రండి. ఆయన వేర్పాటు చేయువాడు. వారి అపవిత్రమైన వాటిని ముట్టుకుడి. లోకములు ఉన్న ప్రతి చోట ఉన్న యూదా జాతిని ఇస్రాయేలును ఆయన లాగాడు. ఆయన వేర్పాటు చేయువాడు. అయితే ఏ మనిషినైనా బానిసరిగా ఉంటుకు నేను నమ్మను. దేవుడు నరుడు చేశాడు, మానవుడు బానిసం చేశాడు. ఏ రంగు గాని ఏ జాతి గాని ఏదైనా కాని ఒకరిని ఒకరు పరిపాలన చేయుట నేను నమ్మను. అయితే వేర్పాటు ఒకటి ఉన్నది. మిగతా సంఘాల నుండి క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె వేర్పాటు చేయబడినది. అది ఖచ్చితంగా నిజం. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము, శరీర సంబంధమైన సంఘము, వాక్య సంఘము, అది ఎల్లప్పుడూ ఉంటుంది. యేసు తన స్వకీయులు ఎదుగు వచ్చను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. అయితే ఆయనను ఎందరూ అంగీకరించరో. కనుక అక్కడ బేరగాళ్లు ఉండేవారు. దళారీలు వెళ్లిపోయి ఈ బానిసలను కొంటారు. ఒకసారి ఒక గొప్ప క్షేత్రానికి ఒకడు తీసుకుని రాబడ్డాడు. అతడు వారిని కనిపెడుతున్నాడు. బానిసలు ఎంతగానో కొడతారు, మీకు తెలుసు. వారు ఇంటికి దూరమైపోతారు. తిరిగి వారు ఇక వెళ్లరు. బోయర్లు, హోలెడర్లు అక్కడికి వెళ్లిపోయి వారిని సంపాదించారు. ఇక్కడికి తెచ్చి వారిని అమ్మారు. వారి నాన్నను ఇక చూడరు. వారి అమ్మను ఇక చూడరు. బిడ్డలను ఇక చూడరు. వారు ఒకరినొకరు పోషించుకుంటారు. పెద్ద వ్యక్తిని ఏరుకుని వచ్చారు. ఒక పెద్ద స్త్రీని శిక్షణ ఇచ్చాడు. తన స్వంత భార్యకు దూరంగా ఉంచారు. పెద్ద బానిసలు అటు కొరకై. ఓ, ఒక దినాన దేవుడు వారి నుండి జవాబు కొరుతాడు. అవునది నిజం. అది నిజం కదా. ఒకసారి అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా అతడు న్యూ ఆర్లీన్స్ లో బోట్లో గుండా దిగి తన యొక్క పొడవైన పట్టుటోపి తీశాడు. చెప్పులు లేకుండా నిలబడి ఉన్న ముగ్గురు నలుగురు నిగ్రోలను అతను చూశాడు. ఒక ఆవు అక్కడ పడుకోబెట్టబడినది. నేల మీద మంచులో పడి ఉన్నది. ఆవులను తోలి అక్కడ నిలబడి ఉన్నారు. వారి చిన్న కాళ్ళు పగిలిపోయి రక్తము కారుతున్నది. వారు పాడుతున్నారు, నీకు చెప్పులున్నవి, నాకు చెప్పులున్నవి, దేవుని బిడ్డలందరికీ చెప్పులున్నవి. అక్కడ నుండి పడవ నుండి అతను దిగి ఎద్దుల దొడ్డీదుకు వెళ్లాడు. అక్కడ పెద్ద నీగ్రో అతను నిలబడి ఉన్నాడు. అతని హృదయాన్ని పరీక్షించుకుని అతని చుట్టూ కొడుతున్నారు. అతని వెనుక కొరడా ఉంచి వేధిలో తరుముతున్నారు. అతడు సరిగా ఉన్నాడా అని చుట్టానికి, అతని హృదయాన్ని పరీక్షించడానికి అలా చేస్తున్నారు. దీనిలోనైన అతని చిన్న భార్య అక్కడ నిలబడి ఉన్నది. ఇద్దరు ముగ్గురు పిల్లలను చంకలో పెట్టుకుని ఉన్నది. అలాగూ అతని అమ్మటానికి ఒక పెద్ద స్త్రీ వలన అతని పోషించడానికి పెద్దవాడైన అబ్రహాం లింకన్ దాన్ని తన టోపీ క్రింద పెట్టుకుని అతని టోపీని తన చంకలో పెట్టుకుని అలాగే తన పిడికిల్ని కొట్టుకున్నాడు. అది తప్పు. ఒక రోజు నేను దాన్ని తాకుతాను. అది నా ప్రాణమంతా వెలైనా సరే అని అన్నాడు అతడు. షికాగోలోని వస్తు ప్రదర్శనశాలలో రక్తమునైన దుస్తులు అక్కడ పెట్టబడి ఉన్నవి. దాని నుండి ఆ నీగ్రోను విముక్తి చేయుటకు చేయునవి అవే. పాపము మొదలైనవి తప్పు అని నేను చెప్పుచున్నాను. దాన్ని ఎదుర్కొంటుకు దేవా సహాయం చేయు. మిగతా సువార్తక సేవకులు కూడా మనం స్వతంత్రులుగా పుట్టాము. దేవుని బిడ్డలము. సంఘముల సమాఖ్యలోకి మనల్ని తరమటానికి మనకేలాంటి మూఢ సిద్ధాంతాలు మత ఆరాధనలు లేవు. పరిశుద్ధాత్మయందు మనము స్వతంత్రులమైన మనుషులము. మనకు హక్కు ఉన్నది. పెంతి కోస్తులు గుడికై అలాంటి దానిలో నుండి మనం బయటికి వచ్చాము. అవునది నిజం. మనమిప్పుడు స్వతంత్రులము. తిరిగి వాటికి మనము బద్ధులము కానవసరం లేదు. అయితే ఈ కొనుగోలు చేయవాడు, ఈ బేరగాడు తన బానిసల వైపు చూశాడు. నూరు పైబడి ఉంటారు. ఆ పెద్ద క్షేత్రం మీద అంతమంది ఉన్నారు. వాణ్ణి చూస్తూ మాట్లాడు అని చెప్పాడు. అతడొక్కడు ఉన్నాడు. వారు అతన్ని కొట్టకూడదు. రొమ్మ విడుచుకుని నిలబడ్డాడు. గడ్డం పైకి పెట్టాడు. తన విధానే తానున్నాడు అన్నాడు. చెప్పో, నేనతని అమ్మవాలనుకుంటున్నాను అతడు అన్నాడు. ఓ లేదు, యజమాని చెప్పాడు. అతడు అమ్మడానికి కాదు. అతడు అడిగాడు, అతడు బానిసవాడు కాదా అని చెప్పాడు. అతడు అడిగాడు, అతడి ప్రత్యేకత ఏంటి, అతడిని నీవు ప్రత్యేకంగా పోషిస్తున్నావా. అతడు చెప్పాడు, లేదు. వారందరూ కలిసి ఓడలోని వంటశాలలోనే భుజిస్తారు. అడిగాడు, అతడు వారిపైన యజమానా. లేదు, అతడు బానిసవాడే అని చెప్పాడు. సరే, అతని ప్రత్యేకతకు కారణమేంటి అని అడిగాడు. తెలుసా, నాకై నేనే ఆశ్చర్యపడుతున్నాను అని చెప్పాడు. అయితే తెలుసా, వారెక్కడి నుండి వచ్చారో, ఆఫ్రికా దేశమైన వారి మాతృదేశంలో ఉండి ఆ అబ్బాయి తండ్రి జాతికి రాజు అయ్యున్నాడు. అతడు పరాయివాడైనను, అతడు విదేశుడైనను, అతడు రాజకుమారుడుగానే ప్రవర్తిస్తున్నాడు. ఓ, నేను అనుకున్నాను ఒక క్రైస్తవ యవనుకి, యవనునికి, యవన స్త్రీకి ఎటువంటిది ఆవశ్యం. స్త్రీలారా, అలాంటి బట్టలు కట్టుకుని కట్టుకుంటకు నిలిపివేయండి. పరుషుడు, ఆ మురికి చిరోక్తులు, అలాడు చెప్పడం నిలిపివేయండి. మనం రాజు యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. రాణి వల్లే వస్త్రాలు ధరించుదాం. ఒక మగు వల్లే వస్త్రాలు కట్టుకో. దీటైన పురుషుల వల్లే ప్రవర్తించు. ఈ విధంగా క్రిందకు నీ వెంట్రుకలు పెంచుకోవద్దు. బైబిల్ గ్రంథం తెలుపుతున్నది, పురుషుడు వెంట్రుకలు పెంచుకుంటా తప్పు అవమానకరమని. ప్రకృతి నీకు బోధిస్తుంది, స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకుని ప్రార్థన చేయటం ఆమెకి అవమానము. మరి వీటి సంగతి ఏంటి? పురుషుడి వస్త్రాలు స్త్రీ ధరించుట హేయము. మార్పు చెందని ఘనమైన దేవుడు మార్పు చేయడు. ఆయనను మిగతా మన దేశములు ఇలాగో అలాగే వదులుగా ఉన్నవి. అది అవమానకరం. దేవుని కుమారులుగా, కుమార్తెల వల్లే మనం ప్రవర్తిద్దాము. ఆ విధముగా మనం జీవిద్దాము. మనం రాజు యొక్క కుమారులము. మనము అలాంటి వారము. ఇప్పుడు ఇక్కడే ఆ చుట్టూనున్న కలుషితమైన మురికి గుజ్జు గుంపు మీరు క్రైస్తవులను పిలుచుకుంటారు, ఇంకా అలాగే ప్రవర్తిస్తుంటారు. అయితే గుర్తుంచుకో, ఒకానొక రోజు మనకు తట్టు జరుగుతున్నది. తెరిచి ఆయన లోపలికి రానివ్వు. గర్వము అన్ని వెళ్లిపోతవి. అమేన్. వారు నన్నేమని పిలిచినా నాకు లెక్కలేదు. ఓహో, నేను చిన్న పాత తరహా వాడినని అనుకుంటున్నాను. అయితే నా రక్షకుడు కూడా పాత తరహా వాడే. అవునది నిజమా? మీరు పాటను విన్నారు. పాతకాలపు తరహా వాణిగా ఉండు. ఇంకొకరిని పోలి ఉండడానికి ప్రయత్నం చేయవద్దు. ఆయనని యొక్క మాదిరి, ఆయన వల్ల ఉండడానికి ప్రయత్నం చేయి. అలా చేయుటకు నీలో ఉన్న ఆత్మ నీకు సహాయం చేయును. నీ జీవితాన్ని ఆయన వల్ల చేసుకో. అక్కడ ఒక తలుపు ఉన్నది. నేను ఇంకొక తలుపు పిలవాలనుకుంటున్నాను. నేను చాలా చుట్టూ తీసుకుని వస్తూ చెప్తున్నాను. అక్కడ ఇంకొక తలుపు ఉన్నది. ఆ తలుపుకు ప్రక్కనే, కుడి చేతి ప్రక్కగా ఆ తలుపు నీ యొక్క రహస్య జీవితానికి సంబంధించినది. ఓహో, దానితో ఆయనకు నీవు కలుపు చేయవద్దు. ఇప్పుడు నేను చిన్న త్రాగుబోతుల విందుకి వెళ్లాలనుకుంటున్నాను. అతనికి ఏమవుతుంది? నేను చేయబో దాన్ని గుచ్చి ఏ సంఘము నాకు చెప్పబోతున్నది? అక్కడే నీవున్నావు, అవునా? నా యొక్క కూలీలో పదో భాగం ఏం చేయాలో నాకెవరు చెప్తారు? అది నా యొక్క స్వంత రహస్య జీవితం. ఈ డబ్బు నేను సంపాదించాను. నా స్వంత జీవితం నాకున్నది. నేను కావాలనుకుంటే పుట్టి బట్టలు కట్టుకుంటాను. అది నా యొక్క అమెరికా దేశపు తరుణం. అది నిజం, ఖచ్చితం. అలాగే అయితే నీవు గొర్రెపిల్లవైనట్లయితే మేకము కాదు. గమనిస్తున్నావా? గొర్రెపిల్లవైతే ఆయనేం చేస్తే అదే చేస్తుంది. ఒకది నాన్న వారు వేరవుతారు. గొర్రెకు ఉన్ని బొచ్చు ఉంటుంది. దాని కురదంతా అదే. ఆ ఉన్ని బొచ్చును అది తయారు చేయలేదు. ఆత్మ ఫలములను తయారు చేయమని మనకు చెప్పబడలేదు. అయితే ఆత్మ ఫలములు ఫలించుట అది గొర్రె అయి ఉన్నంత వరకు అది పుట్టిస్తుంది. అది తయారు చేయని అవసరం లేదు. ఆ గ్రంథుల్లో మొదలైనవి గొర్రెల్లో ఉండును. అది గొర్రె బొచ్చును పుట్టించును. ఎందుకంటే దాని లోపల గ్రంథులు, వీనాల గ్రంథులు ఉత్పత్తి చేసే ద్రవం ఉండి ఉన్ని బొచ్చును ఉత్పత్తి చేస్తున్నవి ఆ గ్రంథులు. నీవు క్రైస్తవుడు అయితే వాక్యముతో నీవు ఈడు అవుతావు. ఎవరేది చెప్పినా నాకు లెక్కలేదు. దేనికి నీవు పనిచేయని అవసరం లేదు. ఏది క్రిందకు లాగవు, పైకి పంపవు. నీవు క్రైస్తవుడువు. నీవు యథాతథంగా ఆత్మ ఫలములను ఫలిస్తావు. చూశారా? చూశారా? అది ఆ విధంగా ఉంటున్నది. అవును. అయితే ఈ దినాన ప్రజలు వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి, వారి యొక్క రహస్య జీవితాన్ని బట్టి వారు నిన్ను బుద్ధిహీనుడుగా చేయనవసరం లేదు. నీవు చేయవలసింది ఒకటే ఒకటి. చుట్టూనున్న ప్రతి తలుపులు తెరవు. లోపలికి రమ్ము యేసు అని చెప్పు. ఏమి జరుగుతుందో కనిపెట్టు. నీవు గ్రంథంలో చూచినప్పుడు అది నీవు చేయవలసి ఉండెను. నీవది చేయదు. ఎందుకని? నీవు గొర్రెవు. ఆరంభము నుండే గొర్రెవు నీవు. అయితే నీవు ఆయన తలుపు వద్ద ఉంచి నీవు అలాగే కూర్చోవాలనుకుంటే, నేను సంఘంలో చేరాను, నేను నీవలే మంచిగా ఉన్నాను, నేను క్రీస్తును అంగీకరించాను, చూడు అని చెప్పు. బహుశా దానినే నీవు చేశావు. అయితే ఆయన ప్రభువుగా చేసేదివా? అవునా? ప్రభువు చట్టముల పుస్తకంలో అక్కడే కూర్చొని ఒక మాట చెప్పి తిరిగి వచ్చి దాన్ని తృణీకరించడు. పరిశుద్ధాత్మ నీవు కలిగిన్నావని చెప్పుకుని బైబిల్ ఒకటి చెప్తే నీవది నమ్మనని నీవు చెప్తే నీవు జ్ఞాపకముచ్చుకో. నీలో ఉన్న ఆ ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. ఎందుకనగా ఆయన్ను ఆయన తృణీకరించుకున్నాడు. అవునది నిజం. ఆయన్ను ఆయన తృణీకరించాడు. ఆయన వాక్యం రాశాడు. అది నెరవేర్చుకై దాన్ని ఆయన గమనించుచున్నాడు. చూశారా? అది యొక్క ఆత్మ. సరే, అది ఒకవేళ సంఘం యొక్క ఆత్మ కావచ్చును, అది సంఘ కాపరి యొక్క ఆత్మ కావచ్చును, అది లోకం యొక్క ఆత్మ కావచ్చును, అది కావచ్చును, అదేదో నాకు తెలియదు. అయితే అది సంఘర్షక ఆత్మ కావచ్చును. నేను మెథడిస్టు, నేను బాప్టిస్టు, నేను ప్రెస్బిటేరియను, నేను పెంతికోస్తు, నేను అది ఇది పెంతికోస్తు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, నేను దాన్ని సరిచేయని, పెంతికోస్తు ఒక సంస్థాపకము కాదు. పెంతికోస్తు నీవు పొందిన ఒక అనుభవము. మెథడిస్టులు, బాప్టిస్టులు, కథలికులు మీరందరూ పెంతికోస్తును అనుభవించగలరు. పెంతికోస్తులో మీరు చేరలేరు. ఎందుకనగా చేరుటకు దానికి దారి లేదు. 55 సంవత్సరాల నుండి నేను బ్రెనహామ్ కుటుంబంలో ఉంటున్నాను. మీకు తెలుసా, వారు ఎన్నడూ నన్ను బ్రెనహామ్ అవుమని, తయారుకోమని అడగలేదు. నేను బ్రెనహామ్గానే జన్మెత్తాను. ఆ విధంగా నీవు క్రైస్తుడు అయ్యావు. నీవు క్రైస్తుడుగా జన్మించావు. అవును. ఓ, ఆ రహస్య జీవితం, వ్యక్తిగత జీవితం. ఓహో, నేను చెప్తాను. నా యొక్క సంఘ కాపరి ఈ నాటకశాలకు వెళ్తాడు. మేము గుంపు నాట్యం చేస్తాము. వారికి ఉన్నవి మంచిది. సరే, నేనేమి చేయగలను, నేనేమి చేయలేను, వచ్చి నాకు చెప్పవద్దు. మంచిది. గమనించారా, నీవు ఆయన లోపలకు అనుమతించట్లేదు. ఒక్కసారి ఆయన లోపలికి వచ్చి అంగీకరించు. తిరిగి గుంపుల నాట్యాలకు, రాక్ అండ్ రోల్ నాట్యాలకు, లేదా నీవు వెళ్ళుచున్నటువంటి దేనికైనా నీవేమి చేస్తావో చూడు. నీవది చేయలేవు. ఆయన ఒకసారి రానివ్వు. తరువాత మీలో కొందరు స్త్రీలు జత పొట్టి బట్టలు కట్టుకుంటానికి మొదలుపెట్టు. ఎక్కువ సమయము తీసుకుంటలేదని అనుకుంటున్నాను. అయితే మరొక విషయం ఈ పరిగణనలు చెప్పాలనుకుంటున్నాను. అది సరైతే, ప్రభు కొరకు నేను ఏర్పాటు చేసిన అతి పెద్ద కూటమి బొంబాయిలోనని అనుకుంటున్నాను. అక్కడ నాకు 500,000 మంది వచ్చారు. అయితే ఆఫ్రికా డబన్ లో పందెముల స్థలంలో 200,000 మంది వచ్చారు. ఆ మధ్యాహ్న వేళ కృపగల మన ప్రభు దిగివచ్చి జరిగించిన ఆ గంభీరమైన అద్భుతం జరిగిన తర్వాత నేను చెప్పాను, సంఘ రాయబారులు మీకు వాక్యమును ఉపదేశించారు. అయితే వాక్యము త్వరితముగా జీవును పొంది జీవించినది. ఆయన ఏమి చెప్పాడో అది జీవానికి వచ్చినది. ఆ తర్వాత ఒక్కసారిగా 25,000 స్వస్థతలు జరిగినవి. మూతల మూతలుగా మంచి కుర్చీలు అక్కడ నుండి పోయినవి. ఒక్క చిన్న ప్రార్థనకు వారు పరిశుద్ధాత్మను చూశారు. వారు ఎవరైనది, వారు ఎరిగిన వారు, వారు ఎక్కడి నుండి వారు వచ్చారో వారు ఎరిగిన వారు, వారు దాన్ని వారందరూ చూడాలని ఆశించారు. చూశారా ఇప్పుడు ఎంతమంది క్రీస్తును స్వీకరించాలని కోరుకుంటున్నారు అని నేను అడిగాను. 30,000 మంది లేచి నిలబడ్డారు. పల్లెటూరి జనం విగ్రహాలు పట్టుకుని నిలబడ్డారు. డాక్టర్ బోస్వర్త్, డాక్టర్ బాక్స్టర్ తదితరులు ఏడవను మొదలుపెట్టారు. సహోదర బోస్వర్త్ పరిగెత్తి వచ్చి, సహోదర బ్రెనహామ్, ఇది నీ యొక్క పటాభిషేక దినము అని అన్నాడు. సహోదర బాక్స్టర్ అన్నాడు, సహోదర బ్రెనహామ్, నేను ఆశ్చర్యపడుతున్నాను. వారి భావము భౌతిక స్వస్థత అని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ అబ్బాయి తన చేతులతో మోకాళ్లతో ఉన్నాడు. అతడు ఎక్కడి నుండి వచ్చాను, ఏమి జరిగిందో పరిశుద్ధాత్మ చెప్పాడు. నువ్వు మాట్లాడతావు, నీ సహోదరి గురించి తలంచు. అక్కడ వెనుక 60 మైళ్ళ దూరంలో ఉన్నాడు. పసుపు రంగు మేకను వేటాడుతున్నాడు. తన కాలుకు గాయం చేసుకున్నాడు అని చెప్పబడినది. నేను చెప్పాను, అయితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు స్వస్థపరచబడును. చేతికర్రలు తన చేతుల్లో ఉంచుకుని ఇక్కడకు అబ్బాయి వచ్చాడు. ఆ విధముగా వారి నిలుపు చేటుకు సేనకు 20 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత ఇతడు తన చేతులు కాళ్ళు ఇలాగ ఉంచాడు. క్రిందకి దిగంబరిగా పైకి లేవలేకున్నాడు. ఓ అయ్యో, భయంకరమైన విషయం. అతడు అనుకున్నాడు, యాత్రికుల యుద్ధకు అతడు వస్తున్నాడనుకున్నాడు. ఒక విధంగా అడవి నాట్యం వలె ఉన్నది. నేను గొలుసును చూచి దాన్ని కదిలించాను. నేను చెప్పాను, ఆ దరిద్రుడైన జీవికి నేను సహాయం చేయగలిగితే, నేను చేయకపోతే తిరిగి నేనిక్కడ నిలబడటకు తగను. అయితే నేను అన్నాను, నేను అతనికి సహాయం చేయలేను. అయితే నాకిప్పుడు చిన్న వరము నా యుద్ధ ఉన్నది. ప్రభు ఏమని చెప్తాడు, ఆ యంత్రములోని భాగాన్ని నేను లాగుతాను అని నేను చెప్పాను. ప్రభు చూపించినప్పుడు అతనెవరైనది చెప్పాడు. అతని తల్లి తండ్రి అక్కడే కూర్చుని ఉన్నారని, వారు జూలియస్ అని చెప్పబడినది. వారు సన్నగా వికారంగా ఉన్నారు అని చెప్పబడినది. ఒక పురుషుడు జూలులు సగటున 300 పౌండ్లు ఉంటాడు. తర్వాత చెప్పబడినది, వారు అసాధారణమైన వారు, అనగా వికారంగా ఉన్నారు. అయితే ఈ కుర్రవాడు క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. ఎందుకనగా నీవు తలుపుల వద్దకు వెళ్తున్నప్పుడు కుడి చేయవైపున ఆ చిన్న తడికల గుడిసెకు అక్కడ ఒక క్రీస్తు పటము ఉన్నది. అది ఖచ్చితంగా నిజం. అతని యొక్క తల్లి తండ్రి లేచి నిలబడ్డారు. అది అతని పేరు. అతని ఎవరై ఉన్నది మొదలగునవి వారు అర్థం చేసుకోలేకపోయారు. నేను వెనక్కి చూశాను. అక్కడ ఒక దర్శనంలో అతను నిలబడి ఉంటూ నేను చూశాను. నిఠారుగా నిలబడ్డాడు. జీవితంలో ఎన్నడూ నిలబడలేదు. పుట్టుకతోనే అలాగ ఉన్నాడు. ప్రభుని యేసు అతని సంపూర్ణంగా చేయను అని నేను చెప్పాను. అతను చివరికి సరైన మనసుతో కూడా లేడు. వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ బా 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 అలాగంటున్నాడు. గొలుసు పట్టుకుని ఇలా కదిలించాను. నేను చెప్పాను, బిడ్డా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయను, లేచిలబడు. అక్కడ అతను లేచిలబడ్డాడు. తన యొక్క నల్ల పొట్ట మీద కన్నీళ్లు రాలుస్తున్నాడు. ఆ విధంగా వెళ్లిపోయాడు. 30,000 మంది కొండజాతి పల్లెటూరి వారు యేసుక్రీస్తుకు వారి హృదయాలు ఇచ్చారు. అక్కడే క్వానీ క్లబ్ యొద్ద నేను పరిశుద్ధ గుండ్రాయిగా మారిపోతానని వారు చెప్పారు. నేను బాప్టిస్ట్ సంఘమును వదిలిపెట్టిన తర్వాత కనుక అందరిలో నేను సహవాసం చేయగోరితిని. వారు అన్నారు, నీవు పరిశుద్ధ గుండ్రావై పోతావని. నా యొక్క బాప్టిస్ట్ సహోదర గుంపుతో నేను కూర్చొని నేను చెప్పాను, 150 సంవత్సరాల నుండి మీరు మిషనరీని అక్కడికి పంపితే నేను వారిలో ఏం చేశాను, నేను వారితో ఏం చేశాను, ఇంకా విగ్రహాలు తీసుకుంటున్నారు. నేను చెప్పాను, అయితే యేసుక్రీస్తుకు పునరుద్ధాన శక్తి. ఒక్కసారిగా 30,000 మంది క్రీస్తును స్వీకరించారు. ఇప్పుడు స్త్రీలైన మీరు, మీతో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్త్రీలకు ఏమి జరిగినదో మీకు తెలుసా? నేను చెప్పాను, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో అదే స్థలంలో పరిశుద్ధాత్మ మిమ్ములను నింపును. క్రీస్తును వారి రక్షకుడుగా వారు అంగీకరించుకొరకై వారు చేతులెత్తగని వారు అక్కడి నుండి దిగంబరులుగా నడుచుకుంటూ వెళ్లారు. ఇక ఏమీ లేదు, చిన్న గుడ్డ మాత్రమే, ముందు చిన్న మాచిక మాత్రమే. మరి వారు అక్కడి నుండి వెళ్లేటప్పుడు వారి చేతులు ముంజేతులు ఇలాగా ముడుచుకున్నారు, ఎందుకంటే వారు పురుషుల మధ్యలో ఉన్నారు కాబట్టి. క్రీస్తును అంగీకరించిన తర్వాత అలాగు చేశారు వారు. సహోదరీలు, మనం ఎలాగున్నాము? మనము నమ్మియున్నామని, క్రైస్తవులు అవుతున్నామని చెప్పుకుంటున్నా ఈ దేశంలో ఉన్న మనం ఇలాగున్నాము? ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ తీసివేయటవుతుంది. ఆ వ్యక్తి చివరికి క్రీస్తు నామమును ఎన్నడూ వినలేదు. అయితే అప్పుడే వారి హృదయములలో ఆయన అంగీకరించారు. లేదు, వారు దిగంబరులని నీవు చెప్పలేవు, అది వారికి తెలియదు. అయితే వారికి వారే ఇలాగ కప్పుకొని వెళ్లిపోయారు. తర్వాత రోజు లేక రెండవ రోజు ఒక విధమైన వస్త్రాలు వేసుకున్న వారిగా నీవు కనుగొంటావు. అయ్యో, ఒక చోట ఎక్కడో ఒక తప్పు ఉన్నది, అది వేదాంతము త్రిప్పివేయుట. సైనా 2000 దయ్యాలు పట్టిన వాణిని వానికి ఆయన చేసినట్లుగా యేసుక్రీస్తుకు పునరుద్ధాన శక్తి అది. అతడు బట్టలు ధరించిన వాడై మంచి మనస్సుతో ఉండెను. నేను నమ్ముతున్నాను అది ప్రజలపైన ఉన్న ఆత్మ. అది వారిని అమెరికా వాసులుగా, ఫ్రెంచి వారిగా, రకరకాల లోక కార్యకలాపాలు కలిగిన వారిగా, సంఘ సంబంధులుగా తరిమివేస్తుంది. అయితే ఒక్కసారి యజమాని యొద్దకు వారు వచ్చుటకు అనుమతిస్తే తలుపు తరచుటకు వారు సృజిస్తారు. బట్టలు ధరించిన వారైన స్త్రీలు పురుషుల వలె ప్రవర్తిస్తారు. వారు తిరిగి జన్మించిన క్రైస్తవులు అవుతారు. ఆమేన్. అవును, ఇప్పుడు నేను పూర్తి చేశాను. 12:20 కొద్ది నిమిషాలు, కొన్ని దాటవేస్తాను, ఒక క్షణం, కొద్ది లేఖనాలు మాత్రమే. మరొక తలుపు నేను తెరచడకు ఆశపడుతున్నాను, సరేనా? అక్కడ తరువాత తలుపు విశ్వాసము. గమనిస్తున్నారా? నీ యొక్క రహస్య జీవితము గర్వమనే తలుపు, నీ యొక్క రహస్య జీవితము. ఇప్పుడు విశ్వాసాన్ని తెరుద్దాం, వాటిలో సమస్త చక్రము. చూశారా? ఇప్పుడు విశ్వాసంలోకి వెళ్దాం. ఒక స్త్రీ శస్త్రచికిత్స జరుగుతుండగా కొంచెం కాలం కిందటే నేను ఆసుపత్రిలో ఉన్నాను. మీకు తెలుసా, ఆమె నన్ను పిలిచి ఇలా అన్నది, సహోదర బ్రెనహాం, నేను దారి తప్పిపోయాను, నాకే ప్రార్థన చేయవా? అవునా అమ్మా, నేను సంతోషంతో ప్రార్థిస్తాను. నేను చెప్పాను, నీవు దారి తప్పిన పోయినదాను కదా? నేను చెప్పాను, ఇప్పుడు మనం ఒక నిమిషము ఆగుదాము, లేఖను నీకై నన్ను చదవని. అక్కడే ఒక స్త్రీ పడకలో పడి ఉన్నది, హేలనగా నా వైపు చూచినది. ఆమె కుమారుడు 20 సంవత్సరాలు, ఎప్పుడు రికీకి వెళ్లేవాడు, నిలబడి అలా నన్ను చూస్తున్నాడు. నే అన్నాను, అవునమ్మా అని. నేను చెప్పాను, ఆమెకై నేను లేఖనం చదువుతాను, మీ పాపములు రక్తం వలె ఎరనవైనను, అవి హిమ వలె తెల్లనగును, కెంపు వలె ఎరనవైనను, అవి గొర్రెపుచ్చు వలె తెల్లనివగును. అది ఆమె కొరకు చదివాను. నేను చెప్పాను, నీవు దారి తెగిపోయినట్లయితే, గమనిస్తున్నారా, దేవునికి మీరు దూరమైపోయారు. అయితే దేవుడు దూరము కాడు, లేదా మీరు నన్ను పిలిచేవారు కాదు. ఆమె ఏడుస్తూ ఉంది, మనం ప్రార్థిద్దాం అని అన్నాను. ఆ తర్వాత పడకలో ఉన్న స్త్రీ, ఒక నిమిషం ఆగో, అక్కడే ఒక నిమిషం అని అన్నది. అలాగమ్మా అని అన్నాను. ఆమె అన్నది, ఆ తెరలాగు అని అన్నది. నీవు క్రైస్తవురాల్వి కాదా అని నేను అడిగాను. మేము మెథడిస్టు వారము అని అన్నదామె. దానివల్ల ఏంటి అని నేను అడిగాను. నీవు గుర్రపు పిల్ల అని చెప్పుట కంటే అదేం ఎక్కువ కాదు. నీవు పందితొడ్లో ఉన్నట్లయితే చూశారా, దానికి అర్థమేమీ లేదు. నేను చెప్పాను, చూశారా? అయితే చూడండి, అది అది వచ్చినది, అది స్వనీతి, అది మా విశ్వాసానికి విడ్డూరము, విరుద్ధము. దైవిక స్వస్థత మా ఆలయంలో అవసరం లేదు, లేక అలాంటిది అవసరం లేదు. చూశారా, చూశారా నా భావమేంటో? ఆ తలుపులోనికి వచ్చుటకు వారు అనుమతించరు, అది మా విశ్వాసానికి వ్యతిరేకము. ఒక్కటే విశ్వాసము, ఒక్క విశ్వాసము, ఒక్క ప్రభు, ఒక్క బాప్తిసం, ఆ విశ్వాసము. దైవిక రక్షక కల్వరి గొర్రెపిల్లవు నీవే. నా విశ్వాసం నీమీదనే ఉన్నది. నేను ప్రార్థించినప్పుడు విడుము, నా అవిశ్వాసం తీసివేయము. పాపము, పాపము, ఒకే ఒక పాపము, అది అవిశ్వాసము. త్రాగిన ఒక మనిషి అది పాపి కాదు. చూశారా? అది 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 గమనిస్తున్నారా? అది పాపము కాదు. త్రాగుట పాపము కాదు, వ్యభిచారం చేయటం పాపము కాదు, అబద్ధమాడుట దొంగిలించుట అది పాపము కాదు. అది అవిశ్వాసం యొక్క లక్షణము. నువ్వు విశ్వాసమైతే నీవు అది చేయవు. చూశారా? కేవలం ఇద్దరు, నీవు ఒక అవిశ్వాసవి లేక విశ్వాసవి. గమనిస్తున్నారా? ఒకటి లేక ఇంకొకటి. ఇవన్నీ ఈ మత సంబంధమైనవన్నీ నీవు చేయకూడదు. నీ విశ్వాసమైనట్లయితే నీవు వాక్యమును నమ్మి ఉన్నావు, ఎందుకనగా నీవు ఎందుకనగా క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అవునా? కనుక నీవు ఒక అవిశ్వాసిని, ఎందుకంటే నీవు కొన్ని ఆచారాలు బైబిల్కు కలిపిన మూడు సిద్ధాంతాలను నమ్మితివి కాబట్టి, లేక ఏదో ఒక దానిని సంఘశాఖ చేయుదానని నీవు నమ్మితివి కాబట్టి నీవు ఒక అవిశ్వాసివి. అయితే ఒక నిజమైన విశ్వాసి ఆ వాక్యంతో నిలబడతాడు. దేవుడు నేరుగా వాక్యముడనే పనిచేస్తాడు. నేరుగా నెరవేర్పు జరుగుటకై మనం జీవించే ఈ తరములో జరుగుతుంది. ఇప్పుడు గమనించు సహోదరు బ్రహం, నీవు చెప్తావు ప్రభువు అది మంచిదే, సున్నత లేని అనేక మంది ఫిలిస్తీన్లు ఒక్కసారి వెళ్ళుచున్నారు, ఎర్ర సముద్రం వద్దకు ఐగుప్తుల గుంపు మోషేను వెంబడించడకు ప్రయత్నించారు. అయితే చివరకు ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లుగా అదే విషయం కడవరి దినాన చూస్తాము, బైబిల్ చెప్తుంది. ఇంకొంచెం ముందుగా యేసు ఇక్కడ చెప్పాడు, ఈ కాలము కూర్చి నేను ధనవంతుడును ధన సమృద్ధి చేసి ఉన్నాను అని చెప్పుకొనుచున్నావు. మనం ఎలాగున్నామో చూడు. ఏ నాడు లేని విధముగా ధనముతో ఉన్న సంఘము. సరే, మీకు తెలుసా, పెంతికోస్త వలన మీరు ఎంతో బాగున్నారు. మీరు ఒక మూలన తమ్ముడు తీసుకుని మీ తండ్రులు తల్లులు ఉన్నట్లుగా ఉండినప్పుడు ఎంతో బాగున్నారు. అయితే మిగతా వారికి ఉన్నట్లుగా మీకు మంచి ఆలయాలు ఉన్నవి, లోకంలో త్వరితంగా ఎదుగుదల. అయితే వారి యొద్ద ఉన్నటువంటి దేవునికి ఆత్మ ఏది? మీరు నిజమైన దాన్ని వదిలిపెట్టారు, ఎందుకంటే నేను ధనవంతుడును అని మీరు చెప్పుచున్నారు. జ్ఞాపకముచ్చుకోండి, ఇది పెంతికోస్తు మాట్లాడుచున్నది. కారణం పెంతికోస్తు ఆఖరి కాలము. తుషారా, మనకున్న ఈ ఉద్యోగమంతా ఇంకొక సమస్థాపకము ఆరంభము కాదు, ఇక ఉండదు, ఇదే ఆఖరు. ఇప్పుడు గోధుమలు ముదిరినవి, అది ఆకులు గండ వచ్చి కాడై తొక్కై ఇప్పుడు అది గోధుమ యుద్ధకు వచ్చినది, ఇక ఏమీ ఉండదు. వారు స్వల్ప కడవరి వానతో ఆరంభించారు, అయితే ఇప్పుడు సరైన దానిలో పడినది. ఏదైనా అలాగే వారు అవుతారు. ఇప్పుడు వచ్చినది గోధుమ. గమనించు, నేను ధనవంతులను ధన సంపద చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదు అని నీవు చెప్పుచున్నావు కనుక, మరియు దరిద్రుడను దిగంబరి వాడవు, గుడ్డివాడవు, దిగంబరీవు అని ఎరుగుక అలాగ నీవున్నావు. నేను నీకు ఆలోచన చెప్పుచున్నాను. అయ్యో, నేను నీ తలుపు వద్ద తట్టుచున్నాను. లవదికయ్య, నేను తలుపుల వద్ద తట్టుచున్నాను. నా ఎదుక రమ్మని ఆలోచన చెప్పుచున్నాను. కొలిమిలో పుటం వేయబడిన బంగారము నీ దిశమల కనపడుకున్నట్లు తెల్లని వస్త్రమును కొనుమని చెప్పుచున్నాను. ఇవి తీసివేయము. నీ ఉండవలసినట్లుగా వాక్యమైన క్రీస్తు యొక్క నీతిని ధరించుకునము. నా నీతిని కాదు, ఆయన నీతిని. నీ వచ్చుటకు నీకు ఇంకా ఆలోచన చెప్తున్నాను. కొంత కాటుక తెచ్చుకునము. నీవు చూచినట్లు నీ కన్నులకు కాటుక పొయ్యము. కళ్ళ కాటుక, నేను కెంటికి వాడను, నేను పర్వతాల్లో పుట్టాను. అటక యొద్ ఒక పాత స్థలాన్ని మేము వాడుకునేవారము. చిన్నపిల్లమైన మేము ప్రతి రాత్రి పైకెక్కడి కొరకై పాత నిచ్చిన పైకెత్తడి వారము. మేం పండుకున్నాం. మంచు పడుతున్నప్పుడు మాపైన నార గుడ్డను కప్పాలి. చెక్క అట్టముక్కలంటే ఎంతమందికి తెలుసు? సరే సహోదరుడా, ఎందుకని నిన్నిక్కడ నేను వదులు వస్త్రాలు ధరించాను? నేను ఇంటిలో ఉన్నాను. అవునా? పాత చెక్క అట్టముక్కలు, గడ్డి పరుపులంటే ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మీకేమి తెలియను? ఒక దాన్ని గురించి భక్తిపూర్వకంగా మతావేశ పూర్తున్నట్లుగా నేను తలస్తున్నాను, నేను భావిస్తున్నాను. నేనిప్పుడు ఇంటి వద్దగానే ఇంటి వద్దనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. అది మంచిది. కొన్ని సంవత్సరాల వరకు నాకేమి తెలియదు. పాత లాంతరు మీకు ఎంతమందికి తెలుసు? పాత పొగగొట్టము మీకు తెలుసా? అది పెద్ద చంద్రుడై ఉండెను. గుడ్లగూబ పక్కన ఇంటిలో చిన్న హస్తాన్ని ఉంచుకునేవారు. ఆ పాత కవ్వమును శుభ్రం చేయవలసి ఉన్నది తెలుసా? నేను ఒక బురద అట్టెను తీసుకునేవాడను. అంతా నాపై బురద పడుతుంది. కనుక నేను ఆ దీపపు గొట్టము తీసుకుని అక్కడ తిరగతెప్పి బురద పట్టకుండా చేసేవాడను. అవును, నిజంగా అలా చేశాను. నా తాత బోనులు పెట్టేవాడు. మా అమ్మ నియమితమైన వారి నుండి వచ్చినది, నియంత్ర అటువంటి నుండి వచ్చినది. కెంటుకి టెన్నిస్ లోని చెరోకి నియమిత వాళ్ళ నుండి ఇండియానా అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అక్కడే చెరోకిలో లోయ ఉన్నది. ఎప్పుడు అతడు వేటాడి బోన్లు పెట్టేవాడు. ఆ విధంగా అతడు జీవనం గడిపేవాడు. చిన్న పిల్లమైన మేము అక్కడ పైన పండుకున్నాము. కొన్నిసార్లు చాలా చల్లగా ఉండేది. ఆ చల్లగాలి అక్కడికి వచ్చి మా కళ్లకు చల్లగాలి తగిలి రాత్రి మా కళ్ళు మూసుకుని పోయేవి. చూశారా, అమ్మ దాన్ని మందు ముద్ద అని పిలిచేవారు. అదేమినదో నాకు తెలియదు, కానీ చలి నీ కళ్ళలోకి వెళ్లి అది చల్లబరుస్తుంది. ఆమె చెప్తూ ఉండేవారు, మీ కళ్ళలో మందు ఉన్నది, ఎందుకనగా చలదనము గుండ్రంగా తిరిగి రాత్రిపూట తెర అడ్డంగా వస్తుంది. మా కళ్ళు ముసుకుని పోతవి. ఉదయాన్నే అమ్మ బిస్కెట్లు రొట్టె ముక్కలు తయారు చేసిన తర్వాత అక్కడకు నిచ్చెన యొద్దకు వచ్చేది. గడ్డి బెల్లపు రసము బల్ల మీద పెడుతుంది. బిలీ అని పిలుస్తుంది. అవునమ్మా అని నేను చెప్తాను. నీవు ఎడ్వర్డ్ దిగి రావాలి. అమ్మా నేను చూడలేకున్నాను. నేను తమ్ముని పిలిచాను. మేము అతని పిలిచాం. హంపి అతను కూడా చూడలేకున్నాడు. చూశారా, మా కళ్ళలో మందు ఉన్నది. అలాగా ఒక నిమిషం అని ఆమె చెప్తుంది. తాత కూన్ జంతువును పట్టుకున్నాడు. ఎంతమందికి బొచ్చుకుక్క వంటి కూన్ తెలుసు? అతను ఒక కూను జంతువును పట్టుకుని దాని కొవ్వు తీసి ఒక డబ్బాలో పెట్టాడు. మా ఇంట్లో ఉన్న వారందరికీ ఆ కూను కొవ్వు బాగు చేస్తుంది, రోగ నివారణగా చేస్తున్నది. వారు దానిపై దేవదారు తైలం పోసి బొగ్గు తైలం పోసి బాగా జలుబు చేసినప్పుడు మాకు వాడుతారు. గొంతులో మంటగా ఉన్నప్పుడు మేము త్రాగుతాము. తర్వాత కూను గుజ్జు వేడి చేసి పచ్చి మా కళ్ళకు రుద్దుతుంది. మా కళ్ళు తెరుస్తాం. చూశారా, కూను గుజ్జు లేక కూను బంక ఆ పని చేస్తుంది. చూశారా సహోదరుడా సహోదరి, సంఘములో నిలువెచ్చని స్థితి గుండా మనం వచ్చాము. అవును, నిజమే. ఎంతో మత సంబంధమైన అట్ట చిత్తు ప్రతి గుండా వచ్చాము. ప్రతి ఒక్కరికి జలుబు చేసినది. చాలా మంది కళ్ళు పూర్తిగా మూసుకున్నారు. పెద్ద సంఘముల సమాఖ్య ఇక్కడికి వచ్చుచున్నది. అందులో మిమ్మల్ని అందరినీ బలవంతము చేయుచున్నది. వాక్యానికి వారు దూరమవుతున్నారు. మన యొక్క సొంత గుబ్బులు. నేను వర్తమానానికి బద్ధుడినై ఉన్నాను. వ్యత్యాసంగుటకు కాదు, అయితే ప్రేమ కోసము. ప్రేమ దిద్దుబాటు చేస్తుంది. తిరిగి రండి, దానికి దూరంగా ఉండు. పరిచర్య చేయు సహోదరైన మీరు. మీ గుంపులు ఏమి చేస్తున్నావో నాకు లెక్కలేదు. దానికి దూరంగా ఉండు. దానికి బయట ఉండు. అది మృగం యొక్క ముద్ర. దానికి దూరంగా ఉండు. చూశారా, ఈ లౌకిక కాలంలో యేసు తడుతున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ వారు ఉంచారో ఆయన్ను ఆయన వ్యక్తులలోకి వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాడు. సమస్థాపకులోకి, గుంపుల్లో, ప్రజల్లోకి. ఆయన ఇక్కడ ఒకరిలోకి, అక్కడ ఒకరిలోకి, అక్కడ ఒకరు వచ్చుటకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేను ప్రేమించు వారినందరినీ నేను శిక్షించి ఇక్కడ ఒక చిన్న సహోదరికి దర్శనం వచ్చినట్లుగా అతనికి దర్శనం వచ్చినదని అతను చెప్పాడు. చెప్పాడు, నీవు పొందుకున్న ఇదే వెలుగు నీ యొక్క మరణానికి కారణమవుతుంది కూడా. చూశారా, నేను ప్రేమించు వారినని శిక్షించుతున్నాను. రోషము కలిగి తిరిగి రా. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడు, కూను గుజ్జు దీనికేమీ మేలు చేయదు. రక్తముతో నిండి ఉన్న ఊట అక్కడ ఉన్నది. ఇమ్మానుయేల్ నరముల గుండా వచ్చినది. ఆ ప్రవాహములో ఎక్కడైతే పాపులు మునిగితే వారి మరకలన్నీ పోతవి. ఆ తన దినములలో ఆ ఊటను చనిపోతున్న దొంగ చూచుటకు ఆనందించను. అతని వల్లే నేనున్నాను. నేనెక్కడ చూడవచ్చు? ఆయన యొక్క కాటుకతో ఆయన నా కన్నులు తెరచెను. ఆయన ఆత్మ వచ్చి బైబిల్ గ్రంథమును వేడి చేశాను. ఆయన కాటుక నేనిది చూడలేను. నేను కేవలము స్థానిక బాప్టిస్ట్ కాపరినై కాపరిగా ఉంటుంది. ఒకనొక దినమున ఆయన ఆత్మను క్రిందకి పంపిన కూను గ్రీసు కాదు ఆయన వేడి చేసినది. అయితే ఆయన పరిశుద్ధాత్మను అగ్నిని పంపెను. కొంచెం కాటుక నా బైబిల్ను సమతలము చేసినది. నా కనులతో నేను చూడగలిగితే నా భావం నా కళ్ళను సమతలము చేశాను అని. తద్వారా నేను నా బైబిల్ను చూడగలిగితే నేనది చూశాను. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి మాట అబద్ధం, నా మాట సత్యం. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇంకొక చిన్న కథ, మనకి సమయం ఉన్నదా? అలాగైతే నేను కొనసాగుతాను. అవును, దక్షిణాదన ఒక నల్ల జాతి వాడు ఉన్నాడు. అతని కాపరి నా యొక్క స్నేహితుడు, ఒక మంచివాడు. అతని మేము గేబే అని పిలుస్తాము. అతని యొక్క పేరు గబ్రియేలు. మేము అలాగూ గేబే అని పిలుస్తాము. ఆ కాపరి నేను వేటకు వెళ్లాం. పెద్దదానికి వెళితే అతని పెద్దవాడైన రంగు జాతి వాడు, మిశ్రమ వర్ణం. మేము వేటాటుకు వెళ్లాము. కాబట్టి నేను ఎరిగినంత వరకు ఇతరులు అందరికంటే ఎక్కువగా వేటాటుకు వృద్ధులైన గేబే ఇష్టపడతాడు. అయితే గురికొట్టలేడు. కనుక ఒక రోజు అతని కాపరి అతడు వేటకే వెళ్లాడు. సంఘానికి వృద్ధులైన గేబ్ ను సరితూచలేము. అది చేయటానికి అతను అంగీకరించడు. అతని ఆలయానికి రాడు. అతను చెప్తాడు, ఏయ్, వేషధారులను ఎద్దుకు నేను వెళ్ళను అని చెప్తాడు. నేను చెప్పాను, గేవ్, నీవు బయట ఉన్నంతకాలము వారు నీకంటే పెద్దవారు. వారి వెనుక నీవు దాక్కుంటున్నావు. చూశారా, నేను చెప్పాను, వారి వెనుక నీవు దాగియున్నావు. వారికంటే నీవు చిన్నవాడవు. వారు వెళ్లిపోయి ఒకటి చేస్తారు. చూశారా? కాబట్టి తను చెప్పాడు, మిస్టర్ బిల్ గారు, మీలో అనేకులు అనుకుంటున్నాను. అయితే ఇంకా చెప్పాడు, పాత జోన్స్ అక్కడికి వెళ్లాడని నాకు తెలుసు. అతడు ఏమీ లేదు. అతడు పాచికల ఆట ఆడుతాడు. అది చేస్తాడు. నేను చెప్పాను, సరే మంచిది గే, చూడు. అది సరే, అయితే గుర్తుంచుకో, అందుకొరకు జోన్స్ లెక్క చెప్పవలసి ఉన్నది. నీవు కాదు కదా. నేను చెప్పాను, నీవు మంచి కాపరిని కలిగి ఉన్నావు. జోన్స్ కాపరి దేశంలోనే ఒక మంచి మనిషి. అతను నీ మాదిరిగా తీసుకో. దాన్ని మించి నీవు చూచితే అతను నీ మాదిరిగానే ఉండని. కాబట్టి ఒకనొక రోజు సహోదరు జోన్స్ చెప్పాడు, పెద్దవాడైన గేబ్ ను వేటకు తీసుకుని వెళ్లి వెళ్ళు చెప్పాడు. ఆ దినాన మనము పురుగు చేయలంతగా మనకు చాలా కుందేళ్లు పక్షులు ఉన్నవి. సాయంకాలం రమ్ము అన్నాడు. పెద్దవాడిన గేబ్ అంతా ముట్టగట్టుకుని వెనుక వస్తున్నాడు. అలాగూ అన్నాడు. అతనికి భార్య నిజమైన నమ్మకమైన క్రైస్తవురాలు. అక్కడే ఆమెకు స్థలమున్నది. పరిశుద్ధాత్మతో నిండిన స్త్రీ ఆమె. ఆమె ఎల్లప్పుడూ కూడా విధి నిర్వహణలో ఉండేది. కనుక వృద్ధుడైన గేబ్ వెనుక వస్తున్నాడు. చూశారా, జోన్స్ కాపరి చూడగలిగినంత దూరము వెనుకకు చూశాడు. వృద్ధుడైన గేబ్ అతని భుజముల వరకు అలా కనిపిస్తాడు. పొద్దుకొంగుతుంది, పొద్దు పోతుంది, ఆలస్యమవుతుంది, చల్లబడుతుంది అని అన్నాడు. కొద్దిసేపిన తర్వాత అని అన్నాడు, అతను నడుస్తూ వస్తున్నాడు అని చెప్పాడు. వృద్ధుడైన గేబ్ వచ్చాడు. అతను నిండుగా కుందేళ్లు పక్షులు మొదలగినవన్నీ నిండుగా తుపాకీకి తగిలించుకుని ఉన్నాడు అని చెప్పాడు. చెప్పాడు, సంఘ కాపరిని భుజం పైకి మెల్లగా కొట్టి సంఘ కాపరి గారు అని పిలిచాడు. వెనక్కి తిరిగి, ఏ గేబ్, ఏంటి విషయం అని అడిగాడు. కాబట్టి అతను చూశాడు. పెద్ద కన్నీళ్లు అతని నల్ల చెంపల మీద నుండి కారుతూ ఉన్నవి. బూడిద రంగుతో మారుతున్న అతని గడ్డం పైకి వస్తున్నవి. అతడు చెప్పాడు, సంఘ కాపరి గారు, నేను ఈ వాగుడ్డున్నే అరగట్ నుండి నడుస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగన్నాడు, సూర్యుడు అస్తమించడం నేను గమనిస్తున్నాను. చూడు, ఈ నా బూడిద రంగు మిస్సాలు నా వెంట్రుకలు మారిపోతున్నవి. తెలుసా, నా సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు కాపరి గారు అని చెప్పాడు. అది నిజమే గేబ్. అతడు వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగాడు. ఏం జరిగింది నీకు అని అడిగాడు. అతడు చెప్పాడు, నా సూర్యుడు అస్తమిస్తున్నాడు కూడా. అదేంటో నీకు తెలుసా అని అడిగాడు. నేను ఆలోచన చేయవలసి ఉన్నది. అతను అన్నాడు, నేనక్కడ వెనుక నడుస్తున్నప్పుడు అతను అడిగాడు, నీకు తెలుసా, నాకు చెప్పాడు, ప్రభు నన్ను ప్రేమింపవలసి ఉన్నది. ఖచ్చితంగా గేబ్, ఆయన తప్పక చేస్తాడు. ఇలాగ చెప్పాడు, నీకు తెలుసు నేను నిదానంగా వేటాడేవాడినని. నేను ఏది కొట్టలేను. అయితే చెప్పాడు ఇలాగన, మాకు నిజంగా ఇంటి యొద్ద ఈ మాంసం అవసరం. చెప్పాడు, చూడు, ఆయన నాకిచ్చిన ఈ పెద్ద మంచి కలిసి వచ్చి ఆటను చూడు, ఈ పక్షులు, ఈ కుందేళ్లు అని చెప్పి అతను అన్నాడు. తర్వాత వారమంతటికి ఉంచడానికి సరిపోయినంత ఇది అని చెప్పాడు అతడు. ఆయనను తప్పక ప్రేమించవలసిన్నది. ఎందుకనగా నేను దేన్ని కొట్టలేను తెలుసా. ఇంకా అన్నాడు, నేను దాన్ని కొట్టలేను. అయితే ఆయన నాకిచ్చినవి ఏంటో చూడు. ఆ తర్వాత చెప్పాడు, ఆయన నన్ను ప్రేమించవలసి ఉన్నది, లేదా ఆయన ఇది ఇచ్చేవాడు కాదు అని చెప్పాడు. అవును అని అన్నాడు. అతడు చెప్పాడు, సరే, అక్కడ నా తలుపునొద్ద ఒక వింతైన తట్టిన శబ్దం కలిగినది. ఆయన నన్ను వెనక్కు తిరగమన్నాడు. ఇంకా చెప్పాడు, గేబ్, నీ సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. చెప్పాడు, సంఘ కాపరి గారు, నేను చేసినదేదో నీకు తెలుసు. సంఘ కాపరి అతడు చెప్పాడు, ఆయనతో నేనొక ప్రమాణము చేశాను. అతడు అన్నాడు, గే, ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. అలాగ నీవు భావించినకు నేను బోధించిన ఏ ప్రసంగం అలా నేను చేసినది. అతడు చెప్పాడు, ఇలా అడిగాడు, ఒక నిమిషం ఆగు సంఘ కాపరి గారు, నీ పాట నిన్ను అలా చేసినది. ఏ పాట నిన్ను అలాగ చేసినది? కాపరి గారు, ఓ ఆలయంలో పాడు పాటలను నేను నిజంగా ప్రేమిస్తాను. నీవు బోధించే ప్రతి వర్తమానాన్ని నేను ప్రేమిస్తాను, ఎందుకంటే అది ఆ మంచి పుస్తకం నుండే వచ్చినది. అది నిజమేనని నాకు తెలుసు. అయితే ఇంకా చెప్పాడు, అది అది కాదు. ఇలాగన్నాడు, ఆయన నన్ను తట్టాడు. నేను ఇటు తిరిగి చూశాను. ఆయన నా ఎడల ఎంత మంచివాడో, ఆయన నాకు ఏమిచ్చాడో చూశాను. అతడు చెప్పాడు, ఆదివారం ఉదయం నీవు ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడకు నడుచుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పాడు, నేను నీకు నా కుడి చేయి ఇవ్వబోతున్నాను అన్నాడు. ఎందుకంటే నా హృదయం ప్రభుకు ఇచ్చాను, అక్కడ కొన దగ్గరే ఇచ్చాను. నేను బాప్తిస్మ తీసుకోబోతున్నాను. నా భార్య ప్రక్క స్థానాన్ని నేను తీసుకోబోతున్నాను. ప్రభువు నన్ను పైకి పిలిచే వరకు నేను అక్కడే ఉంటాను అని అతను చెప్పాడు. చూశారా, అతడు వెనుదిరిగి చూచుట తటస్థించినది. మంచి దేవుడు అతని ఎడలా ఇలాగున్నాడో చూశాడు. నేనొక మిషనరీని. నేనిప్పుడు చూస్తున్న కళ్ళగుండా నీవిప్పుడు చూచినట్లయితే ఒక ఇండియా స్థలాన్ని చూచితే ఆకలి ఉన్న ఆ ప్రజలను, వేతల్లో ఆకలితో ఉన్న తల్లులను, వారి చిన్న పిల్లలను, చివరికి ఎడవలేరు వారు. మనకిక్కడ ఏమున్నదో ఆలోచించే. నీవు వచ్చుచున్న కార్ల చూడు, నీవు ధరిస్తున్న వస్త్రాలను చూడు, నీవెంత ధనికుడివో చూడు. స్నేహితుడా, అక్కడ ఒక చోట చిన్నగా తట్టుచుండట నీవు భావించటం లేదా? ప్రార్థించుకుందాము. మనం తల ఉంచుకుని ఉందాము, మన హృదయాలను ఉంచుకుందాము. సుమారు 7 నిమిషాలు మిట్ట మధ్యాహ్నానికి నిమిషాల్లో కొట్టుకుని చుండగా నా సహోదరి సహోదరుడా, మధ్యరాత్రికి 3 నిమిషాలు తగ్గిన్నవని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. నీవు తప్పక చుట్టూరా చూడగలిగినట్లయితే
ఒక్క నిమిషం ఆలోచించేస్తే నీ చిన్న బిడ్డలు నీ ప్రక్కనే కూర్చున్నారు. ఎంతమంది చిన్నపిల్లలు మూర్ఛతో ఉన్నారు. సహోదరుడా, నీ మంచి భార్యను చూడు. ఆలోచన చేయి, లక్షల లక్షల విలువగల డాలర్లు అనేక మంది పురుషులు తన నిండు హృదయంతో స్త్రీని ప్రేమించుచున్నారు. ఆమె ఎల్లప్పుడూ సారాయి కుట్లో ఉంటుంది. అతడు తన యొక్క లక్షల లక్షలు ఆ స్త్రీ కొరకు ఇస్తాడు. నీ భార్య నిన్ను ప్రేమించదముగా ప్రేమించులాగున. నీవు భార్య, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది తల్లులు తమ చిన్న పిల్లలతో ఈ ఉదయం ఇక్కడ ఉన్నారు? ఎంతమంది తండ్రులున్నారు? అయ్యో, అనేకులు ఉయ్యల వైపు చూస్తున్నారు. ఎండిపోయి దీనస్థితిలో ఉండి కుంటివారిగా ఉండి ఉన్నారు. నీవు ఎంతమంది చిన్నపిల్లలను కలిగిన్నావో చూడు. ఓ దేవా, నీవు చూచితే చాలు, అనేకమైన విషయాలు ఉన్నవి. ఓహో దేవా, అమెరికా వారమైన మాయిలా ఆయన ఎంతో దయగా ఉన్నాడు. ప్రభువా, నా కళ్ళను ఇంకొంచెం తెరువుము, నా కళ్ళు తెరువుము. ఆ విధముగా భావించి కొంచెం కాటుగా ఈ విధముగా తీసుకోవా. మన సహోదరి ఎంతో అందంగా ఆనందంగా పాడినట్లుగా ఆయన కన్ను చిన్న పిచ్చుకపై ఉన్నది. ఆయన నన్ను కాపాడతాడని నాకు తెలుసును అన్నట్లుగా ఉండును. ఆయన ఇప్పుడే నిన్ను గమనిస్తున్నాడు. లోపల ఒక చోట ఈ విధముగా ఒకటి చిన్నగా తట్టుడు నీకు వినబడుతుందా? నేను ఈ ఉదయం నిన్ను దర్శిస్తున్నాను. నీ హృదయం యొద్ద తట్టుచున్న దానిని నీవు భావించితే నీవు ప్రణమిలిన ఘనమైన గౌరవము అదే అవుతున్నది. నీవు చేయి పైకెత్తి, దీనివల్ల ప్రభువా, ఈ దినం వరకుని నీ కృపచేత, నీ సహాయం చేత నేను ఏ విధముగా జీవించాలో అంత సమీపంగా నీకు జీవిస్తాను. ఎలాగూ నిన్ను అడగవలను అదే నాకు తెలిసినది. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. నీ యొక్క సహాయం చేత, నీ కృప చేత ఈ దినం నుండి నేనిది ఈనాడు మరవను. ఇదిగో నేను తలుపుద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, ఆయన ఎక్కడ తట్టుచున్నాడు? కొట్టమునొద్దా? కాదు. సారాయి కొట్టియొద్దా? కాదు. ఎక్కడ ఆయన తడుతున్నాడు? ఆలయంలోనా? ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినీడేలా? నేను లోపలికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ప్రియమైన దేవా, పగలు కొట్టబడి మిశ్రితము చేయబడి ఈ కొద్ది మాటలు ఈ ఉదయం పలకబడిను. ఏ విధముగానైనా వాటిని ప్రజలు హృదయాలకు పరిశుద్ధాత్మ అనువాదము చేయును కాక. ప్రభువా, అనేక మంది ఇక్కడ ఉన్న 100 మందిలో 20 లేక 30 మంది వారి చేతులెత్తి ఉన్నారు. ప్రభువా, వారికి ఏమి అవసరమో నాకు ఏ విధముగా తెలియదు. అయితే కొన్ని నిమిషాలకు మధ్యాహ్నం వస్తుందని నాకు తెలియను. అలాగే ప్రభు రాకడ ఉండను. ఆయనను ఈ మంచు నేలపైన కరిగిపోకముందే మేం పలుబడదమేము. ఇక్కడ వారు విడిచిపెట్టబడతారు లేక ఎత్తబడతారు, సమస్త భవిష్యత్తు మార్చబడు క్షణము ఇది కావచ్చునేమో. ప్రేమైన దేవా, మేం విధేయతతో యేసును అంగీకరించుచున్నాము. ఆయన మాటలన్నీ మేము అంగీకరించుచున్నాము. ప్రభువా, మమ్మల్ని నింపము. తద్వారా మా జీవితం యథాతథంగా ఫలం ఫలించులాగున పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము. ప్రభువా, అనుగ్రహము చూపుము. అనేకములైన మా యొక్క అపరాధములను క్షమించుము. ప్రభువా, వాటితో ఎంతగానో మేము నిండియున్నాము. మీకు అర్పణ చేయటకు ప్రభువా మా యొద్ద ఏదీ లేదు. ఎందుకనగా మాకున్నదంతా నీవిచ్చినదే. మేము చెప్పుకున్న చిన్న కథలో గేబ్ అన్నాడు, నీవు నిజంగా మమ్మల్ని ప్రేమించదివి ప్రభువా, లేదా ఇది నీవు చేసి ఉండేవాడవు కాదు అని. మరియు ఆలోచించడం చూడగా ఈ ప్రజలు ఈ ఉదయం ఇక్కడ ఉదయం నుండి కూర్చున్నారు. 8 గంటల నుండి కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని 4 గంటలు అవుతుంది. ప్రభువా, వారి ప్రేమించారు. నీవు వారిని ప్రేమించావు. తండ్రి, పరిశుద్ధాత్మకు కాటుకును ఇప్పుడే పంపి మా నేత్రాలు తెరువుము. వీరు ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నారు. ఈ రాత్రి వారు ఆ ఉద్యమానికి వెళ్ళటకు త్వరపడదురు కాక. అక్కడ అటువంటి కృంభరింపు కలుగును కాక. ప్రభువా, అనుగ్రహం చూపండి. పాతకాలపు ఉద్యోగి నగరములో ఒకటి జరుగును కాక, అది అనుగ్రహించండి. ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రపంచమందులని, సేవకులందరినీ, అనగా పరిచర్య క్షేమం కొరకు ముందుకొస్తున్న వారందరినీ దీవించము. ప్రభువా, వారితో ఉండుము, వారికి సహాయము చేయము. క్రీస్తుకు రూపమును ఇంకా ఇంకా మేము చూచులాగున మా నేత్రాలను తెరువుము. ప్రభువా, దయచేయము, మా పాపమును క్షమించుము. తండ్రి, ఇప్పుడు ఎవరైతే తమ చేతులెత్తి ఉన్నారో వీరిని నీకు అప్పగించుచున్నాను, వారిని స్వీకరించుము. ప్రభువా, ఇప్పుడు నేను నీ యొక్క స్వంత వాక్యమును ఆకాశములు భూమి గతించును కాని అనునది నిర్వచిస్తున్నాను. అయితే నీవు చెప్పావు, అతడు వ్యక్తిగత సర్వనామము, నా మాట వినినవాడు. ప్రభు, ఒకవేళ వారు విరిగిపోయి ఉండవచ్చును, దీని స్థితిలో ఉండి ఉండవచ్చును. అయితే ఒకరు విన్న వారు వాటిని
విత్తనము విత్తబడినది. నా మాట విని మరియు అది సముచకము, నన్ను పంపిన వారందు విశ్వాసముంచువాడు, ఎందుకనగా ఆయన ఇది చేశాడు. ప్రస్తుత కాలము నిత్య జీవము కలవాడు, భవిష్యత్తులో తీర్పు లేదు, అయితే మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. వారు వారి చేతులెత్తారు, వారు ప్రతి ఒక్క విజ్ఞాన శాస్త్ర ఆ నియమాన్ని పగలగొట్టారు. హ్యూమాకర్షణ శక్తి మా చేతుల క్రిందకు దించును. వారిలో ఒక ఆత్మ ఉన్నదని వారు రుజువు చేశారు, అది తలుపు దగ్గర తట్టినది వినగలరు. వారు వారి కుడి చేతిలో పరలోకానికి చేరుతారు, వారు వారి కుడి చేతితో పరలోకానికి చేరుతారు. ఇప్పుడు తలుపు తెరువు, ప్రభువా తెరువు, లోపలికి రమ్ము, మేము నివారము, యేసుక్రీస్తు నామములో మమ్ము స్వీకరించుము, ఆమేన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ను ప్రేమిస్తాను, ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించను, కలవరి చెట్టుపై నా రక్షణను కొనెను. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? అద్భుతం. ఒక క్షణం మనము అలా కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు మన చేతులు పైకెత్తి మన హృదయాల్లో నుండి నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ప్రభువా, ఈ ఉదయం నీవు తట్టుచున్నది మేము అంగీకరించుచున్నాము. నా చేతులు పైకెత్తాను ప్రభువా, మా చేతులన్నీ పైకెత్తబడి ఉన్నవి. ప్రభుని యేసు లోపలికి రండి, మా హృదయాల్లోకి వచ్చి మాతో కలిసి భోజనము చేయండి, మేము నీతో కలిసి భోజనము చేయదుము. కల్వరి చెట్టు, మీరు ఆయన్ని ప్రేమిస్తారా? ఓహో, ఆయన ఎంతో ఆశ్చర్యమని నేను నమ్ముతున్నాను. మీరు ఆయనకు సన్నిధి ఒక విధముగా మిమ్మలను అలా చేసినది, అలాగైతే ఎంతో భక్తిపూర్వకముగా నేను భావిస్తున్నాను. ఎంతో మంచిగా దాన్ని గుర్చి ఒకటి దైవరక్షక, నీవు కల్వరి గొర్రెపిల్లవు, నా విశ్వాసము నీపైనే ఉన్నది. నేను ప్రార్థించినప్పుడు ఆలకించుము, నా పాపములను తీసివేయము, ఈ దినము నుండి సంపూర్ణుడిగా చేయము. సంఘం యొక్క పురాతనమైన పాటయగు ఈ అందమైన పాట తదుపరి చరణాలు మనము ఆలాపన చేయకముందు మీరు మరొకరి చేయిని కరస్పర్శ చేయాలని కోరుతున్నాను. మీరు మీ స్థానాల్లో అలాగే ఉండి, సహోదరుడా దేవుడు నిన్ను దీవించును, సహోదరి దేవుడు నిన్ను దీవించును, నీవు ఇక్కడ ఉండుట ఎంతో ఆనందము అని చెప్పండి. అది చేద్దాం. కోరల్ మరియు సహోదరు విలియమ్స్, దేవుడు మిమ్మల్ని దీవించును. ఇక్కడ ఉండటం నాకు ఆనందముగా ఉన్నది. ఆలోచించండి, మెథడిస్ట్ హస్తాలు పెంతికోస్తులు పట్టుకున్నవి, బాప్టిస్ట్ హస్తాలు ప్రెస్బిటేరియన్లు పట్టుకున్నవి. ఏ దినము నుండి నన్ను పరిపూర్ణుడుగా చేయము. ఇప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి నిదానంగా పడుడి. తెలుసా, రుద్దినటువంటి గద్దింపు వర్తమానం తర్వాత పరిశుద్ధాత్మక మాధుర్యాన్ని ఆత్మలో పడుట మంచిదని నా తలంపు. ఓహో, సహోదర ఐక్యత కలిగి ఉండుట ఎంత మాధుర్యమో. బైబిల్ గ్రంథం చెప్తున్నది, అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా అతని అంగీల అంచు వరకు దిగిన తైలం వల్లే ఉండును. మీరెంతో అద్భుతమైన ప్రజలిక్కడ. ప్రభు నన్ను పిలక మునుపు వెయ్యిండ్ల పాలన ముందు తిరిగి మిమ్మల్ని చూస్తానని నా నిరీక్షణ. అలా కాకపోతే ఆ నది ఆవల మిమ్మల్ని చూస్తాను, నది యొద్ద మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమేన్. ఒక నియామకము పెట్టబడి ఉండుట. జీవితం యొక్క చీకటి చిక్కు ఘడియలు నేను త్రొక్కినప్పుడు, దుఃఖమును నా చుట్టారా చుట్టుకొని విస్తరించినప్పుడు, నా మార్గదర్శివై ఉండుము. చీకటి పోగొట్టి ఈ పగలుగా మార్చుము. ఆ చిన్న వెలుగును గుర్చి వారు మాట్లాడుచున్నది. దుఃఖ భయములు తుడిచివేయము. ఈ దినముని నన్ను నీ వాణిగా చేయము. ప్రతి తలుపు తెరవబడిను. ఓ చిన్న గుండి గుండిని అలా తాకు. అతని కైవారము చుట్టూ ఉండేట చూడుము. ప్రభుని యేసు, లోపలికి రండి. నా సమస్తాన్ని, నా సమక సమస్తానికి ప్రభుయుండు నీవు. ఈ దినము నుండి తలుపు వద్దనే నిలబడి అని కాదు. నన్ను నీ వాణిగా చేయము. చేతులెత్తిన మీరు ప్రభులో ఇంకా ముందుకు నడవాలని కోరుకుంటున్న మీరు ఈ రాత్రి ఉద్యమానికి వెళ్ళమని మిమ్మ కోరుచున్నాను. అక్కడ కాపరి ఇక్కడ నుండి మిమ్మల్ని సత్రం యుద్ధకు తీసుకుని వెళ్ళునని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. అతని యుద్ధ భద్రత కొరకై 6 పెన్నీళ్లు లేదా ఏమి ఇవ్వబడినవు. పోయిటిక నూనె, ద్రాక్షసము. అతడు పనిని పూర్తి చేయగలడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును. నేను పరిచయను సహోదరు విలియమ్స్ కు అప్పగిస్తున్నాను, లేక ఎవరికైనా సరే. మంచిది.